రాంచు గారు కనపడుతున్నాయి ఇలాగే ఉంది. ఈ రోజున మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పుణ్య కార్యక్రమాలకి, దేవకోటిని పవిత్రం చేసే ఈ కార్యక్రమాలు, ధర్మ ప్రచారం నిమిత్తం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఇక్కడ కార్నర్ విలేజ్ లో మారుమూల గ్రామంలో గ్రామాలకు ప్రాముఖ్యత ఇస్తూ, మన భారతదేశం అంటే గ్రామాల సమూహమే, పట్టణాలు తక్కువ. ధర్మం బ్రహ్మం, ధర్మం ప్రచార నిమిత్తం టీటీడీ వారు ఈ మహోత్సవాలను ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుపతి కంటే ముందు నుంచి ఉంది తిరుమల, తిరుపతి కంటే ముందే తిరుమల. ఆ తిరుమలను బట్టే తిరుపతి అభివృద్ధిలోకి వచ్చు. గోకరాజు రామరాజు గారు టీటీడీ మెంబర్ అయ్యాక మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ధర్మ కార్యక్రమాలు ఎక్కువగా జరిపిస్తున్నారు. ఇదివరకు భీమవరంలో జరిపించారు, ఇప్పుడు ఈ గ్రామంలో జరిపించడం నాకు మరింత సంతోషంగా ఉంది. మన తిరుపతి దేవస్థానం వారు ధర్మ ప్రచార నిమిత్తం అనేక కార్యక్రమాలు నడిపిస్తున్నారు. అందులో ఈ జ్ఞాన యజ్ఞాలు ఒకటి, ఇగో గీతా జ్ఞాన యజ్ఞం అని రాశారు. భగవంతుడు కూడా యజ్ఞ దాన తపస్సును విడిచిపెట్టద్దన్నాడు. మన స్వార్థం లేకుండా, దేహాభిమానం లేకుండా, కర్తృత్వం లేకుండా ఏ పని చేసినా అది యజ్ఞమే. సమాజ శ్రేయస్సు కోసం మీకున్న ధనాన్ని కానీ, మీకున్న తెలివిని కానీ, మీకున్న వివేకాన్ని కానీ, మీకున్న విద్యను కానీ, మీకున్న సమర్థతను కానీ, మీకున్న అధికారాన్ని కానీ సమాజ శ్రేయస్సు కోసం మీరు ఎలా ఉపయోగిస్తుంటే భగవంతుడి మీకు ఇచ్చిన అవకాశాలు అన్ని యజ్ఞమే. ఎవరైనా మీరు ఎవరైనా అవకాశం ధనవంతులు ఎవరైనా ఉంటే ఆర్థికంగా వెనుక పడిన వారికి సహాయ సహకారం సాత్విక బుద్ధితో, రజోగుణంతో కాకుండా తమోగుణంతో కాకుండా సాత్విక బుద్ధితో ఇస్తే అది దానం. అంటే మనం ఏదైనా దానం చేసేటప్పుడు మంచి హృదయంతో చేస్తేనే వాడు సుఖపడతాడు, స్వీకరించిన వాడు సుఖపడతాడు. భగవంతుడు మీరు చివరి శ్వాస వరకు మీ మిక్కులో గాలి ఉన్నంత సేపు ఈ మూడు విడిచిపెట్టొద్దన్నాడు. యజ్ఞము దానము తపస్సు. తపస్సు అంటే ఎండింప చేయటం. ఈ ఆహార నియమాలు, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఇవన్నీ తపస్సులోకి వస్తాయి. ఉపవాసాలు చేయటం అంటే శరీరాన్ని మనస్సుని మనం స్వాధీనం చేసుకోవడానికి చేసే ప్రతి పని కూడా తపస్సులోకి వస్తాయి. ఒకటి మనస్సు, రెండు శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ పరిపూర్ణంగా మన స్వాధీనంలో అట్టి పెట్టుకోవడానికి మనం చేస్తున్నటువంటి సాధన అంతా కూడా తపస్సు. అంటే మనస్సును ఎండిపజేయటం తపస్సు. ఈ గ్రామంలో పెద్దలు ఈ టీటీడీ వారిని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి దేవస్థానం వారు, దేవస్థానం కమిటీ ఎగ్జిట్ ఆఫీసర్ గారు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల సహకారంతో ఈ టీటీడీ ఉత్సవాలు, గీతా జ్ఞాన యజ్ఞం ఇక్కడ పెద్ద కాపానంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిట్ ఆఫీసర్ గారు ఒక మాట చెప్పారు, ఇది స్వయంభూ అంటే ఎవరో స్థాపించింది కాదు, స్వయంగా వెలిసినటువంటి దేవుడు ఇక్కడ. ఇది భగవంతుడు అనేక అవతార భగవంతుడు అనేక అవతారాలు ధరించాడు లోకక్షేమం కోసం, లోక సంగ్రహం కోసం, లోక సంక్షేమం కోసం. అందులో కూరమ అవతారం ఒకటి, మత్స్యావతారం ఒకటి, వామన అవతారం ఒకటి, ఇలా అవతారాలు దశ అవతారాలు ఉన్నాయి. ఈ దశ అవతారాల్లో కూరమ అవతారం ఒకటి. ఇక్కడ భగవంతుడు ఈ కూరమనాథుడు, కూరమనాథ స్వామి రూపంలో కూరమ అవతార రూపంలో ఉన్నాడు భగవంతుడు. ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కూరమ అవతారంలో కూరమనాథుడు, కూరమ అవతారంలో భగవంతుడు ఈ పెదకాపారంలో స్వయంగా వెలిసినటువంటి ప్రభు. అంచేది ఇక్కడికి వచ్చిన వారు మీరు ఈ అవకాశం ఉపయోగించుకుని అందరూ కూడా దేవాలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించి ఆయన ఆశీస్సులు పొంది, ఆయన ఆశీర్వేదాలు పొంది, మీకు వేడికే మీకు ఏమైనా కోరికలుంటే నెరవేర్చమని ప్రార్థించి ఇంత ఇంత దూరం మనం వచ్చాం కాబట్టి ఈ ప్రవచనం విని వెళ్లిపోకుండా ఆ కూరమనాథ స్వామిని దర్శనం చేసుకుని వెళ్లవలసిందిగా భక్తులని మీకు అందరికి కూడా విజ్ఞప్తి. స్వామివారిని దర్శనం చేసుకోకుండా ఎవరు వెళ్ళదు. నేను కూడా ఈ ప్రవచన ఆయన వెంటనే స్వామి దర్శనానికి వెళతాం, స్వామి దర్శనం చేసుకున్నాకే ఈ గ్రామం విడిచిపెట్టి పెడతాం. ఇక స్వామి దర్శనం చేసుకోండి. మనకి భక్తి కుదిరితే, ఈశ్వరుడి పట్ల నిష్ట కుదిరితే మానసిక ఆరోగ్యం వస్తుంది, శారీరక ఆరోగ్యం వస్తుంది. అది కుదరటం కష్టం. పరమేశ్వరుడి పట్ల, సర్వేశ్వరుడి పట్ల కుదరటం కష్టం. ఆ భక్తి కుదరటం కష్టం. అది కుదిరిందంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండు ఆరోగ్యాలు వస్తాయి మనకి. అది ఏర్పాటు చే మనస్సులో నిష్ట కుదరటమే కష్టం. పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఈ సృష్టి లేనప్పుడు సృష్టికి పూర్వం ఉన్నవాడే సృష్టికర్త. ఈ సృష్టికి పూర్వం ఉన్నాడు, సృష్టిని నడిపేవాడు వాడు, సృష్టిని లయం చేసేవాడు. తర్వాత అందరికీ చేసిన బట్టి ఆ ఫలదాత, ఆ ఫలం ఇచ్చేవాడు కూడా కర్మ ఫలదాత. పట్ల విష్ణుత్వం పరమేశ్వరుడు శివరూపంలో ఉండొచ్చు, ఏ రూపంలో ఉన్నా మనం ఉపాసన చేసి వారిని మన ఉదయంలో నిలబెట్టుకుని వారిని ఆరాధిస్తూ మనం తరించవలసినటువంటి అవసరం ఉంది. దేవకోటి ఒకటి భక్తి, రెండు విశ్వాసము, ధ్యానము. భక్తి కలగాలి, భక్తి పెరిగితే, విశ్వాసం పెరిగితే ఆ రూపాన్ని ధ్యానం చేస్తాం. అంటే మీకు ఏ రూపం ఇష్టమైతే భగవంతుడి అవతారాల్లో ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని మీరు ధ్యానం చేయొచ్చు తరించటానికి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, భగవంతుడితోటి మనకున్న సంబంధం తప్పించి మిగతా అన్ని పచ్చి అబద్ధాలు నూడిపడాలి. స్నేహాలు ఉంటాయి, బలిత్వాలు ఉంటాయి, ఇవన్నీ స్వప్న సమానం, తాత్కాలం. మన శరీరం ఎంతకాలం ఉంటుంది? 70 ఏళ్ళే, 80 ఏళ్ళు ఉంటుంది, 90 ఏళ్ళు ఉంటుంది, అయితే 100 ఏళ్ళు. శరీరం ఎంత తాత్కాలికంగా ఉంటుందో, ఎంత తాత్కాలమైందో, ఎంత టెంపరీ అయిందో, బంధుత్వాలు అంతే టెంపరీ తాత్కాలికమైనవి, స్నేహాలు తాత్కాలికమైనవి, విరోధాలు తాత్కాలికమైనవి. ఇవన్నీ ఉడికే నామరూపాల మీద, నామరూపాల మీద ఆధారపడినటువంటి విషయాలు. బహిరంగంలో ఉన్నాడు, అంతర్యామిలో ఉన్నాడు. అయితే మాయంతా మన మనస్సులో ఉంది. మనకి ఎప్పుడైనా సంతోషం ఇస్తే శరీరానికి రాదు, కాళ్ళకి చేతులకి సంతోషం రాదు, మనస్సుకు వస్తుంది. ఎప్పుడైనా దుఃఖం వచ్చింది అనుకోండి, కాళ్ళకి చేతులకి దుఃఖం రాదు, మనస్సుకు వస్తుంది. కోపం వచ్చింది అనుకోండి, మనస్సుకు వస్తుంది. ఎవరి మీద ద్వేషం వచ్చింది అనుకోండి, దేనికి వస్తుంది? మనస్సుకు వస్తుంది. ఇవన్నీ కూడా ఈ మాయ ఎంత ఎక్కడుందంటే మనస్సులో. ఆ మాయ ఎక్కడున్న ఈశ్వరుని కనపడకుండా ఉన్నాడు ఈశ్వరుడు. మన మనస్సే ఈ మాయే, మన మనోరూపంలో ఉంది. ఈశ్వరుని మనకు ప్రత్యక్ష అవ్వకుండా మన మనస్సు చేస్తాం కాబట్టి మనం ఇంద్రియాలతోటి దర్శించలేము, మనస్సుతోటి దర్శించలేము. అంటే అది లేడు 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 అనుకో. మన మాయ పరమేశ్వరుని దర్శనం చేయనివ్వదు. ఆ మాయ ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనుకుంటాం. ఎక్కడో లేదు మన మనస్సు యొక్క రూపంలో. లోపల ఈశ్వరుడు ఉన్నాడు అంతర్యామిగా. కానీ దర్శనం అవ్వనబుల్ మనస్సు. మనస్సు అనగాలి అని తెలియక అవ్వనబుల్. అయితే ఉన్నది ఈశ్వరుడే, మనకున్న సంబంధాలు, మీకు ఆస్తులు ఉండొచ్చు, చదువులు ఉండొచ్చు. ఎవరైనా ఒక గొప్ప డాక్టర్ ఉన్నాడని ఉదాహరణకి, అటు సంవత్సరం వైద్యం మానేయమనండి, మొత్తం మందిరి పేర్లని మర్చిపోతాడు, మళ్ళీ ఎల్కేజీ లెవెల్కి వచ్చేస్తాడు. ఇవన్నీ నేర్చుకున్నారు. ఇంజనీరింగ్ ఏంటి, అగ్రికల్చర్ ఏంటి, ఇంకో సైన్స్ ఏంటి, మన మనస్సుతో నేర్చుకున్నావు. అది నిజం కాదు. మన మనస్సుతో నేర్చుకుని అన్నీ కూడా మన మనస్సు ఎంత నిజమో అయ్యేంత నిజమో అవన్నీ మనకు ఏదో ఏదో వృత్తి ఉంది. మనం ఏదో వృత్తి ఉంటే మనకి కొత్త వెళ్ళిపోతా ఉంటుంది. మనకి ఎంత చదువు చదువుకున్నా కూటి కోసమే కదా. అది పెద్ద చదువు చదివారంటారు. దేనికోసం? చివరికి వచ్చేటప్పుడు కూడే. అది అక్కడికి రష్యా లేదు చదువుకు వచ్చారు, అమెరికా లేదు చదువుకు వచ్చారని చెప్తారు. చివరికి కూటి కోసం, కోటి విద్యలు కూటి కోసం. ఆ సామెతలు ఎంతో పరిశీలించి పరిశోధించి తీసుకొచ్చిన సామెతలు. అంచేత ఇవన్నీ తాత్కాలికమే. ఒక బ్రహ్మజ్ఞానం లేకుండా మోక్షం రాదు. అన్ని జ్ఞానాల్లోకి బ్రహ్మజ్ఞానం గొప్పది. బ్రహ్మజ్ఞానం సంపాదించాలంటే దానికి గురువు యొక్క సహాయం అవసరం, తత్పురుషుడి సహాయం అవసరం, శాస్త్రం యొక్క కృప అవసరం, పరమేశ్వరుడి కృప అవసరం. ఇన్ని కలిసి వస్తేనే కానీ బ్రహ్మజ్ఞానం సాధించడం. పుణ్యకర్మ ఉండాలి. పూర్వజన్మల్లో ఎంతో కొంత మనం చేసిన పుణ్యకర్మ కనుక లేకపోతే బ్రహ్మజ్ఞానం వైపుకి మన ముఖం తిరగదు. ఏదో మన శరీరం వచ్చిందని వచ్చాడు దేవుడు అనుకోకుండా, సృష్టికి పూర్వం ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, సృష్టి లంగి అయిపోయిన తర్వాత కూడా ఉంటాడు. మనం పుట్టినప్పుడే దేవుడు వచ్చాడు, మనం చచ్చిపోయాక దేవుడు ఉన్నాడు అనుకోకుండా. అసలు మనకు మన ఏవకోటంతా ఆయన, ఈ ఏవకోటంతా ఎవరిలోంచి వచ్చిందో ఆయన చూడని సంబంధం ఒకటే నిజమైన సంబంధం. మిగతా అన్ని అబద్ధాలు. ఈ స్నేహాలు ఉన్నాయి, అన్ని అబద్ధాలు. తర్వాత విరోధాలు ఉన్నాయి, అన్ని అబద్ధాలు. విరోధాలు కూడా నిజంగా చుట్టకాలు ఉన్నాయి, అవి అబద్ధాలు. అంటే ఈ దేహాభిమానాన్ని బట్టి మనకు దేహాభిమానం ఉంది. దేహమే నేను, దేహమే నేనేటువంటి కర్తృత్వం ఆకాంక్ష ఉంది. మనం ఏదో పని చేస్తాం, ఫలితం కోరుకుంటాం. కర్మఫలం, కర్మఫలం పట్ల కాంక్ష ఉంది, దేహాభిమానం ఉంది. ఈ రెండూ కూడా దేహాభిమానం ఒకటి, కర్మఫలం పట్ల కాంక్ష ఒకటి, అంటే కర్తృత్వం ఒకటి. ఈ భగవంతుని ఎప్పుకి మన ముఖాన్ని తిరగనేవు బ్రహ్మజ్ఞాన సముపార్జనకి రెండు ఆటంకాలు. మన ముఖాన్ని తిరగనేవు. బ్రహ్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు, బ్రహ్మజ్ఞానం లేకపోతే ఆత్మజ్ఞానం లేదు, శాంతి లేదు. అయితే దాని విలువ చెప్పేవాళ్ళు ఉంటే, ఒకటి ధర్మం, రెండు బ్రహ్మం. ఈ తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏం చేస్తున్నారు? ధర్మ ప్రచారం అని చెప్తున్నారు. ధర్మం బ్రహ్మం, ధర్మం బ్రహ్మం. ధర్మం అంటే జీవిత విధానం. జీవిత విధానం అంటే జీవించి ఎలా జీవిస్తే మనకు మోక్షం వస్తుందో ఆ రకంగా జీవిస్తే ధర్మం. సనాతనుడు అంటే సనాతన, సనాతనుడు అంటే ఎవరు? దేవుడే. ఎప్పుడు సనాతనుడు అంటే భగవంతుడే. అంటే సనాతన ధర్మం అంటే మన ధర్మం ఏడు ఎవరో ఎవరో ప్రారంభిస్తే వచ్చింది కాదు, ఎవరో కనిపెడితే వచ్చింది కాదు. చిరకాలాంచి ఉన్నది, కలకాలాంచి ఉన్నది ధర్మం. ఈ ధర్మాన్ని ఆచరించకుండా, ఈ ధర్మాన్ని ఆచరించకుండా పూర్వం మడి ఆచారాలు ఇవన్నీ ఉండేవి, ఆహార నియమం ఉండేది. ఇవన్నీ మన పెద్దలందరూ ఏర్పాటు చేసిన ఎందుకంటే అంటే ధర్మయందు మనస్సుకు నిష్ట కలగటం కోసం, ధర్మయందు గౌరవం కలగటం కోసం. అయితే ధర్మయందు ముందు ధర్మం, ధర్మము ధర్మం మోక్షం ముందు ధర్మమే ముఖ్యం అన్నింటికంటే కూడా. ఇవరికే మధ్యని పెట్టారు అర్ధకామాలు, అది మాయ. ఈ ధర్మాన్ని ఆచరించకుండా నీకు మోక్షం రాదు. అందుకే మొట్టమొదటిలో ధర్మం అనే పెట్టాడు అక్కడ. ధర్మాన్ని ఆచరించకుండా ఏదో వేదాంత పుస్తకాలతో అయితే మోక్షం వచ్చేది, ఏదో భగవద్గీత ఉపనిషత్తులు చదివేస్తే మోక్షం వచ్చేది. ఆ జీవిత విధానం సరి, డిసిప్లిన్ క్రమశిక్షణ ఉండాలి, శరీరానికి క్రమశిక్షణ ఉండాలి, మనస్సు క్రమశిక్షణ ఉండాలి. అది మనస్సుతోటి మనం దేవుణ్ణి చూడలేము, ఇంద్రియాలతోటి దేవుణ్ణి చూడలేము. మనకి రెండే తెలుస్తున్నాయి. అయితే దేవుడు లేడనుకుంటున్నాం. మన అందరం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే మనస్సుతోటి దేవుణ్ణి చూడలేము, మన ఇంద్రియాలతోటి దేవుణ్ణి చూడలేము. అయితే దేవుడు లేడనుకుంటున్నాం. అందులో మనం ఈ గుణాలను జయించకుండా దేవుడి దగ్గరికి వెళ్ళాం. గుణాలు మూడు, ఈ సత్వగుణం రజోగుణం మా ఏ రూపంలో ఉందన్నాడంటే భగవంతుడు భగవద్గీతలో మూడు రూపాల్లో ఉందన్నాడు, సత్వగుణం రజోగుణం తమోగుణం. ఈ మూడు గుణాల రూపంలో మా ఎంత ఉందని అంటే గుణరహితుడికి కానీ గుణాతీతుడికి కానీ బ్రహ్మజ్ఞానం కలగదని. అంటే ఈ రజోగుణం తమోగుణం తగ్గించుకోవడానికి సత్వగుణం ప్రాక్టీస్ చేయమన్నారు. తమోగుణం అంటే డల్నెస్, కొంతమంది ఎప్పుడు బద్ధకంగా ఉంటారు, ఎప్పుడు చూసినా బద్ధకం. అది ఇంటికి పనికిరారు, సమాజానికి పనికిరారు, దేనికి పనికిరారు, ఎప్పుడు చూసినా బద్ధకంగా ఉందని బద్ధకంగా ఉందని అంటారు. ఆరోగ్యం బాగా, ఈ రెండు నీ చేతనం ఆరోగ్యం బాగోలేదని ఒకటి చెప్తా ఉంటారు, బద్ధకంగా ఉందని చెప్తారు. అంటే వాడికి బద్ధకం కాదు, ఆరోగ్యం బాగోపోవటం కాదు, తమో గుణానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఈ తమో గుణానికి అలవాటు పడిపోయి శరీరం ఆరోగ్యం బాగాలేదంటే ఈ మధ్యన మనస్సు బాగోటండి ఏదో చెప్తా ఉంటారు. అంటే లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, ఏదో ఆకర్షణ వెళ్ళి మనసు పడుతుంది అక్కడికి వెళ్ళి పడి నాకు మనసు బాగోటలేదు అంటే నువ్వు ఎందుకు బాగోటలేదు, నీకేమైతే దమ్మ వచ్చిందో తెగిలిచ్చిందో, లోకంలో ఏదో గొడవలు ఉన్నా గొడవలు వెళ్ళి చిక్కుకోవటం నాకు ఏదో మనసు బాగోలేదని చెప్తాడు, నీకేమో దమ్మ వచ్చిందా, మనసు ఎందుకు బాగోలేదు మీకు. లోకంలో చాలా గొడవలు ఉన్నాయి, చాలా ఆకర్షణలు ఉన్నాయి. ఈ జీవుడు వెళ్ళి సరిగ్గా ఏదో ఆకర్షణగా పెడతాడు, మనసు కుదిరగాలేదని మనసు కుదిరగాలేదు అంటాడు. ఆడక్కడ కుదిరి లేకపోయిన పర్లేదు, ఇంట్లో వాళ్ళు కుదిరండి అనవడం. మా ఇంటికి వచ్చే భక్తుల్లో 100 మంది, మా ఇంటికి రోజుకు 100 మంది భక్తులు వస్తే 10 మంది ఉంటారు భక్తులు, మిగతా 90 మంది మనసు బాగోలేదని చెప్పడానికి వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్. ఇప్పుడు శరీరానికి రోగాలు వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు డాక్టర్ల దగ్గర? మా దగ్గర మనస్సులో అశాంతంగా ఉన్న వాళ్ళు అందరూ మా దగ్గరికి వస్తున్నారు, వీళ్ళందరూ భక్తులని మేము అనుకోవటం లేదు. జిజ్ఞాస ఉన్న వాళ్ళందరూ, వీళ్ళు వచ్చేవాళ్ళందరూ, మా ఇంటికి వచ్చేవాళ్ళందరూ జిజ్ఞాస ఉన్న వాళ్ళని మేము అనుకోవటం లేదు. ముముక్షత్వం ఉందని మేము అనుకోవటం లేదు. ఏదో చెప్తారు కారణం మనసు బాగలేదు అంటారు. అయితే మేము టాబ్లెట్స్ ఇవ్వం, ఇంజక్షన్లు రాసి ఇవ్వం, కౌన్సిలింగ్. 100కి 50 కేసులు సక్సెస్ అవుతాయి మా కేసులు కూడా, 100కి 100 అంటే కౌన్సిలింగ్ వల్ల కొన్ని కేసులకు ఇంజక్షన్లు అక్కర్లేదు. మానసిక అనారోగ్యానికి ఇంజక్షన్లు టాబ్లెట్స్ అక్కర్లేకుండా ఎవడైనా బెంగ పెట్టుకున్నాడు అనుకోండి, ఎందుకు వచ్చింది మీకు బెంగ? కారణం ఏంటి? ఆ కారణం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే కార్యం పోతుంది, మీకు అర్థమవుతుంది. ఏ కారణం వల్ల మనకు జ్వరం వస్తుందో ఆ కారణాన్ని తీస్తే జ్వరం పోతుంది, మీకు అర్థమవుతుందా? వాడు ఎందుకు బెంగెట్టుకున్నాడు ఆ కారణం మనం అర్థం చేసుకుని ఆ కారణాన్ని తీసేస్తే బెంగలు కూడా పోతుంది. అంటే మాది కౌన్సిలింగ్, మా ఇంటికి వచ్చే వాళ్ళందరూ భక్తులేదు అనుకోకుండా మానసికంగా అనారోగ్యంగా బాధపడే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఒక రకంగా హాస్పిటల్ మాది కూడా భక్తులు ఎంతమంది ఉంటారు, బహు తక్కువ మంది ఉంటారు. వీటికి మా ఇంటికి వచ్చే భక్తులు 100 మందిలో 5 గురు ఉంటారేమో భక్తులు. పరమేశ్వరుడు మనం పొందాలి, జిజ్ఞాస కావాలి, ఇలా మానవ జన్మ వచ్చింది, సద్వినియోగం చేసుకోవాలి. ఎవరితో స్నేహం చేస్తే మనకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుందో వాళ్ళతో మనం స్నేహం చెయ్యాలి, సత్పురుషులు సాంగత్యం చెయ్యాలి అని అసలు గమ్యాన్ని మోక్షం కింద పెట్టుకున్న వాళ్ళు 105 కూడా ఉండరు. తాత్కాలికంగా వాళ్ళకి ఏదో అశాంతి వస్తుంది, తాత్కాలికంగా వాళ్ళకి ఏదో ఉద్రేకాలు వస్తాయి, దానివల్ల ఏమో మనస్సు పాడు చేసుకుంటారు, అక్కడి నుంచి అనారోగ్యం అంటారు, రాత్రి నిద్ర పట్టడం లేదంటారు, ఏదో చెప్తారు కౌన్సిలింగ్. అంటే శారీరకంగా అనారోగ్యంగా బాధపడే వాళ్ళకంటే మానసికంగా అనారోగ్యంగా బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ మనస్సులోని అనారోగ్యమే శరీరంలోకి వస్తుంది మళ్ళీ. అంటే శాస్త్ర ప్రకారం ఏంటంటే 130 రోగాలు మనస్సుతో సంబంధం లేకుండా శరీరానికి వస్తాయి, 130 రోగాలు. మిగతా 70 రోగాలు కూడా ముందు మనస్సుకు వస్తాయి, తర్వాత శరీరంలోకి వచ్చేస్తాయి రోగాలు. అంటే ఈ భక్తి ఎక్కడో దేవుడు మోక్షము స్వర్గలోకం ఆ లోకం ఈ లోకం మాట ఎదురైంది. ముందు మీకు శారీరక ఆరోగ్యం బాగుపడాలంటే మానసిక ఆరోగ్యం బాగుపడాలంటే చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఆ గొడవ కూడా ఎదురైంది. ఇప్పుడు జీవితంలో జీవిత విధానంలో మానసిక ఆరోగ్యం బాగుండాలంటే శారీరక ఆరోగ్యం బాగుండాలంటే మీరు నిర్మలంగా ఉండాలంటే నిశ్చలంగా ఉండాలంటే మీరు బతుకున్న 10 రోజులు సుఖంగా సుఖమయం చేసుకోవాలంటే భక్తి అవసరం. స్వస్వరూప అనుసంధానమే భక్తి. అంటే ఇక్కడ ధర్మము బ్రహ్మము ఒకటి, ధర్మము బ్రహ్మము అంటే నువ్వు ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరిస్తే అంటే భగవంతుని ఏ అవకాశాలు ఇస్తే అవకాశాలు నువ్వు సమాజానికి ఎంతో కొంత ఉపయోగించాలి. ఉపయోగించకపోతే నువ్వు పెద్ద దొంగ ఉన్నాడు జీవితంలో. నీకున్న అవకాశాలను సమాజానికి ఏమి ఉపయోగించకుండా మొత్తం అంతా మీరే తినేస్తే వాడు దొంగలు అన్నాడు. అది తర్వాత కొంతమంది ఏమంటారంటే మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు, మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మాకాడు మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు. వాళ్ళందరూ కూలి వాళ్ళు అన్నాడు గీతలో, భగవద్గీతలో కృష్ణుడు. వాళ్ళు మనుషులు కాదు, కూలి పని చేసుకునే వాళ్ళు అన్నాడు. ఇప్పుడు 1,000 కోట్ల డబ్బు ఉన్న వాళ్ళు కూడా కూలి వాళ్లే. కూలి వాళ్ళు అంటే వీళ్ళు మామూలు రోడ్డు మీద బిక్ష చేసుకునే వాళ్ళు మనం అనుకుంటున్నాం, కూలి వాళ్ళకు కాదు. వాళ్ళు కలిసి రాకపోతే కొంతమంది ఏ పని చేయరు. వాళ్ళందరూ కూలి వాళ్ళు అని చెప్పాడు భగవద్గీతలో. వాడికి 1,000 కోట్లు ఉన్నాడు కూలివాడు. కొంతమంది కలిసి వచ్చేదే పని చేస్తారు, కలిసి రాకపోతే ఏం చేయొద్దు. మా వంక చూసుకుని నవ్వండి అంటే నవ్వరాళ్ళు. తీరా నవ్వితే ఏం కలిసి వస్తున్నారు మనకి. మనకి ఏం సహాయం చేయక్కర్లేదు, పళ్ళు ఇవ్వక్కర్లేదు, పైసలు ఇవ్వక్కర్లేదు. నవ్వండి కొంచెం, మా వంక చూసి అంటే నవ్వరు. కలిసి రాదు, కలిసి రానప్పుడు నవ్వదు. అంచేత నువ్వు చేసే కర్మ చేస్తున్నావు అంటే రెండు భగవద్గీత రెండు చెప్పాడు. ఏం చెప్పాడంటే సాంఖ్యం యోగం. భగవద్గీతలో రెండు నియమాలు చెప్పాడు. వేదాల్లో సారం అంతా తీసుకొచ్చి భగవద్గీతలో రెండు చెప్పాడు. ఒకటి సాంఖ్యం, రెండు యోగం. సాంఖ్యం అంటే జ్ఞాన యోగం, యోగం అంటే కర్మయోగం. మీరు ఈ యోగంలో రెండు యోగాల్లో ఒక యోగంలో మీరు త్రికరణ శుద్ధిగా ప్రయాణం చేసినా ఈ రెండు యోగాలు గమ్యం ఒకటే. ఈ రెండు వేరు కాదు. ఈ రెండు యోగాల్లో మీ యొక్క సంస్కారాన్ని బట్టి ఏ యోగంలో మీరు ఏ యోగం ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా పొందవలసింది పొందుతారని చెప్పాడు. అది వేరు, ఇది వేరని ఎవరైనా చెప్తే చంటి పిల్లల మాటలు మనం ఎలా పట్టించుకోవాలి, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని చెప్పాడు భగవంతుడు. కృష్ణుడు అనుకుంటే దేవుడు అవ్వలేదు, సహజంగా దేవుడు. ఏదో ప్రాణాయామం చేసి అయి చేసి ధ్యానం చేసి దేవుడైన వాడు కాదు, కింద నుంచి పైకి వచ్చిన వాడు కాదు, పైనుంచి కిందకు వచ్చిన వాడు నారాయణుడు. వాడి పూర్ణ అవతారం, వాడి వాసుదేవుడు. అంచేత ఋషులు ఉపనిషత్తులన్నీ ఋషుల యొక్క అభిప్రాయాలు. భగవద్గీత అలా కాదు, భగవంతుడు ముఖంలోంచి వచ్చిన శాస్త్రం భగవద్గీత. ఋషులు జ్ఞానయోగం చెప్పి గడిపారు ఎక్కువ, ఏదో అలా గడిపారు. కానీ ఆచరణ భాగం నీకేదో తెలుసు, నీకేదో తెలుసు అనుకుంటున్నావు, దాన్ని ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం లేదు. ఆచరణలో పెట్టాలి. ఎలా పెట్టాలి? ఆచరణలో. భగవద్గీతలో చెప్పినంత వివరంగా ఉపనిషత్తుల్లో లేదు. ఉపనిషత్తు గురికి జ్ఞానకరణ అలా చెప్పు గడిపారు. ఒకటి జ్ఞానం అలా చెప్పు గడిపారు. ఆచరణ నీకేదో నేర్చుకున్నావు, ఆ నేర్చుకుంది ఎలా ఆచరించాలి. ఈ భగవద్గీతలో ఎక్కువ సమన్వయం చేశాడు. అంటే సమన్వయ శాస్త్రం భగవద్గీత. భగవద్గీతలో లేనిది ఎక్కడైనా ప్రపంచంలో ఉందమ్మా, కానీ ప్రపంచంలో లేనిది ఎక్కడ? భగవద్గీతలో లేదు. ప్రపంచంలో లేనిది భగవద్గీతలో, భగవద్గీతలో లేనిది ఎక్కడన్నా? ప్రపంచంలో లేనిది ప్రపంచ భగవద్గీత సర్వస్వం, సర్వశాస్త్రమయం. అంటే భగవద్గీత చిన్న పుస్తకం మీ చేతిలో ఉంటే, మీ జేబులో ఉంటే మొత్తం అన్ని శాస్త్రాలు మీ జేబులో ఉన్నట్టు. అంటే భగవద్గీతలో లేనిది ప్రపంచంలో ఎక్కడ ఏమి లేదని. ప్రపంచంలో లేనిది భగవద్గీతలో ఉండొచ్చు, కానీ భగవద్గీతలో లేనిది ప్రపంచంలో ఎక్కడ లేదని. అంటే అన్ని శాస్త్రాలు సమన్వయం చేసి చెప్పాడు. పైగా ఎక్కడ కాఫీ తాగి శానకుని కూర్చుని చెప్పింది కదా, యుద్ధ మధ్యములో చెప్పాడు. ఉపనిషత్తులన్నీ కూడా చెట్టు కింద కూర్చుని శిష్యులకు బోధించారు వాళ్ళు. అది శ్రవణం చేసి, వాళ్ళు శ్రవణం చేసి బోధించారు. భగవద్గీత అలా కాదు. ఇంకో 5 నిమిషాలకి తలకాయ ఉంటుందో ఉండదో అనేటువంటి టెన్షన్ లో చెప్పినట్టు. అవి భగవద్గీత యుద్ధ మధ్యలో చెప్పి, యుద్ధ మధ్యలో చెప్పడం ఒక ఋషికి సాధ్యం కాదు, ఒక భగవంతుడికి సాధ్యం. అది అదే భగవంతుడు ఉన్నాడని మనకి విశ్వాసం లేదు. కర్మ భగవంతుడే, కర్మ ఫలదాతని కూడా ఒక నమ్మకం లేదు. అంటే రెండు యోగాలు ప్రస్తావించాడు. ఉపనిషత్తుల్లో ఉన్న సారాయంతా తీసుకుని ఒకటి కర్మయోగం, రెండు జ్ఞానయోగం. జ్ఞానయోగం రెండు మోక్షానికి తీసుకెళ్తాయి. మీకు అర్థమవుతుందా? సాంఖ్యం అంటే జ్ఞానం, యోగం అంటే అక్కడ కర్మ, కర్మయోగం అని. ఇది మీరు గ్రహించవలసింది ఏంటంటే కర్మయోగం అంతా ఆచరణకు సంబంధించి. మీరు ఏదో నేర్చుకున్నారు, ఏదో నేర్చుకున్నారు బాగానే ఉంది. జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానం, విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. మీరు నాలుగు పుస్తకాలు చదివితే ఎంతో కొంత జ్ఞానం వస్తుంది. అది అది ఉడికే శాస్త్ర జ్ఞానమే. ఆ శాస్త్ర జ్ఞానం మీకు అనుభవంలోకి రావాలంటే కర్మయోగం యొక్క సహకారం ఉండాలి, ఆచరణ ఉండాలి. మనకి అమెరికాకి తేడా ఏంటంటే, చదువులో తేడా ఏంటంటే, మనకి థియరీ ఎక్కువ ఇండియాలో, అమెరికాలో ఆచరణ. వాళ్ళు బాగుపడటానికి కారణం ఏంటంటే ఆచరణ. కృష్ణుడు చెప్పింది మనం చేయట్లేదు కానీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు అందరూ ధనవంతులు అయ్యారు, ఐశ్వర్యంతో ఉన్నారు, పచ్చగా ఉన్నారు. కృష్ణుడు మనవాడే కానీ వాడు చెప్పినట్టు మనం చేయలేదు. వాళ్ళు చేస్తున్నారు చాలా మట్టికి పోలే 90%. వాళ్ళు కర్మకాడ బద్దకించరు. అమెరికాలో మనందరం పని బద్ద కష్టులు, అందరం పని బద్ద కష్టులు. అమెరికాలో ఎవరు పని విషయంలో కష్టపడతారు కానీ పని విషయంలో ఎస్కేప్ అవుదానికి ఉండరు. అది వాళ్ళ బ్లడ్ లో ఉంది. అందుకే వాళ్ళు ఐశ్వర్యవంతులు అయ్యారు. ఎందుకీ మనకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ధర్మాన్ని కర్మయోగం అంతా దేని గురించి చెప్పిందంటే ధర్మం గురించి చెప్పింది. జ్ఞానయోగం దేని గురించి చెప్పింది? బ్రహ్మము గురించి చెప్పింది. కర్మయోగం దేని గురించి చెప్పింది? ధర్మము గురించి చెప్పింది. పూజ ఎలా చెయ్యాలి, జపం ఎలా చెయ్యాలి, యజ్ఞం ఎలా చెయ్యాలి, మీకు అర్థమవుతుందా, సత్కర్మ ఎలా చెయ్యాలి, ఓంకారాన్ని స్మరించుకుంటూ భగవంతుని స్మరించుకుంటూ సత్కర్మ ఏంటి, సత్కర్మ ఎలా చెయ్యాలి, చెడ్డని ఎలా తగ్గించుకోవాలి, మంచిని ఎలా పెంచుకోవాలి, సమాజ కళ్యాణం కోసం మనం ఏదైనా చేయగలిగింది ఏదైనా ఉందా, లేకపోతే మనం వండుకిందంతా మనమే తినేస్తున్నామా, కలిసి ఎవరికైనా సహాయ సహకారములు అందిస్తున్నావా లేదా, సమాజ కళ్యాణం కోసం, సమాజ శ్రేయస్సు కోసం మనం ఏమైనా చేయగలుగుతున్నామా. ఇదంతా కూడా ఈ కర్మకాండలో నీకేమి యజ్ఞదానాలు కూడా మామూలుగా కర్మకాండ అంతా కూడా నీ నిగ్రహం కోసం, ఇంద్రియ నిగ్రహం కోసం, మరో నిగ్రహం కోసం ఏర్పరిచిన భాగం ఉంది కర్మకాండ. అది వాడు ఆ కర్మకాండలో ఏం చెప్పాడు? ధర్మం గురించి చెప్పాడు. ఇవే ఇలా ప్రవర్తించండి, ఇలా ప్రవర్తించండి, ఇలా ప్రవర్తించండి అని ఆ జీవిత విధానం అంతా కర్మకాండలో చెప్పాడు. న్యాయకాండలో ఏం చెప్పాడు? బ్రహ్మం గమ్యం గురించి చెప్పాడు. నువ్వు ఏదైతే పొందాలో, నువ్వు ఏదైతే ధర్మాన్ని ఆచరించి ఏ బ్రహ్మం అయితే పొందాలో ఆ బ్రహ్మం యొక్క వైలక్ష్యం గురించి, ఆ బ్రహ్మం యొక్క విశిష్టత గురించి, ఆ బ్రహ్మం యొక్క విశేషం గురించి జ్ఞానయోగంలో చెప్పాడు. ఈ రెండు యోగాలు నువ్వు చతుర్శుద్ధిగా ఆలోచిస్తే ఏ యోగమైనా నీ గమ్యానికే తీసుకువెడుతుంది. నువ్వు కర్మయోగం చతుర్శుద్ధిగా ఆచరించినా నువ్వు గమ్యం దగ్గరికి వెళతావు, గోలికి మోక్షాన్ని పొందుతావు. న్యాయయోగాన్ని చతుర్శుద్ధిగా ఆచరించినా మోక్షం దగ్గరికి వెళతావు. అయితే భగవద్గీతలో గొప్పతనం ఏంటంటే, నువ్వు ఏదో నేర్చుకున్నావు, ఏదో నేర్చుకున్నావు, ఉడికి నేర్చుకుంటే సరిపోదు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ సెల్ఫ్లెస్ వర్క్, ప్రాక్టీస్ మెడిటేషన్, ప్రాక్టీస్ కంపాషన్. ఎవడ మీదైనా నీ జీవితంలో ఎవడ మీదైనా ఒక్కడి మీద దయ చూపించావు. అంచేపు మీరేం కట్టుకుంటున్నావు, ఏం కట్టుకుంటున్నావు, ఏం తింటున్నావు, ఏం కట్టుకుంటున్నావు, ఏం తింటున్నావు. మేము పట్టు పంచులు కట్టుకుంటున్నాం అక్కడో, మేము పట్టు చీరలు కట్టుకుంటున్నాం అక్కడో, మేము బెనారస్ లో తయారు చేయించుకుంటున్నాం అక్కడ, మాకు మెడ్రాస్లోని బొంబాయిలోని మెడ్రాస్లోని కాశీలోని చీరలు మంచి దొరకలేదని అంత ఆర్డర్ ఇచ్చే అని చెప్పాడు ఒకళ్ళు. ఆర్డర్ ఇచ్చి వచ్చారు నా కొట్టులో చీరలు నష్టమే దొరకలేదు. ఇదే కూడా శరీరం కూడా శవం కూడా కానీ ఏదో రోజున శ్మశానంలో దహనాన్ని తీసి దహించబడే ఈ దేహం గురించే కానీ నీకు అసలు మన లోచూపు లేదు, అంతర్దృష్టి లేదు. ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, మన భగవంతుని పొందాలనే జిజ్ఞాస లేదు, ఒక శ్రమణం లేదు, మరణం లేదు, జ్ఞానం లేదు, ఏం లేదు. కంచిలో చీరలు నచ్చలేదు అని, బెనారస్ లో చీరలు నచ్చలేదు అని ప్రత్యేకంగా ఆర్డిచ్చి వచ్చారు నా చీర ఎలా ఉండాలి. నీ శరీరం గురించి, ఆ శరీరాన్ని కప్పుకోవడం కోసం ఇంత గొడవ అయితే నువ్వు బ్రహ్మ జిజ్ఞాస. మీరు కనీసం 100 రూపాయలు సంపాదిస్తుంటే 10 రూపాయలైనా మీరు సమాజానికి ఉపయోగించాలి. కనీసం 50% కాకపోయినా నేను కాకినాడలో షావుకర్ గారిని చూశాను. కాకినాడలో ఈ సాహుకారు గారు ఆయనకు వచ్చి 50 లక్షలు వస్తున్నాను సంవత్సరం కాదని. రెండంతులు సమాజాన్ని ఖర్చు పెడుతున్నారు ఒకరికి, ఆయనకు ఒక్క కూతురు, ఆయనకి రెండంతులు సమాజాన్ని ఖర్చు పెడుతున్నారు ఒక్కంత ఆయన ఉపయోగించు. ఆ అకౌంట్స్ కూడా నాకు చూపించారు. మనం అంత దూరం మనం వెళ్ళొద్దు. కాకినాడ సాహుకారు గారు అని దూరం వెళ్ళొద్దు. కనీసం మీకు 100 రూపాయలు వస్తుంటే 10 రూపాయలు కూడా మనం సమాజానికి ఉపయోగించుకోవాలి. ఒక ధ్యానం లేదు, ఒక శ్రవణం లేదు, కంపాషన్ ఒక దయా ప్రాక్టీస్ చేయటం లేదు, ఒక ధ్యానం ఆచరించడం లేదు, ఆ దయాగుణాన్ని ఆచరించడం లేదు. నాకు దయ ఉందంటే నాకు దయ ఉందంటే నిజం కాదు, నీ దయని ఆచరిస్తున్నావా అని కూడా. నాకు దయా స్వరూపం, నాకు దయ ఉందండి, నాకు దయ ఉందండి, ఏది దయ నువ్వు ఆచరిస్తా? దయనే గుణాలను నువ్వు ఆచరిస్తున్నావా? ధ్యానం, ఆ ధ్యానాన్ని ఎప్పుడైనా చేస్తున్నావా? ప్రాక్టీస్ చెప్పండి. నువ్వు స్వార్థం నిన్ను మర్చిపోయి నీ స్వార్థం విడిచిపెట్టి ఎవరికైనా జీవితంలో కనీసం ఒక్కడికైనా నువ్వు ఉపయోగపడ్డావు. ఏమి లేదు, ఆచరణ భాగం వస్తుందా? ఏదో పుస్తకం రావటం బ్రహ్మజ్ఞానం వచ్చారని కూడా అలా రాజని చెబుతున్నారు. ఇక్కడ పిల్లలు కండతా పడుతున్నారు. పిల్లలు కూడా పిల్లలు కండతా పట్టి పరీక్షలు రాస్తా ఉంటారు. మనం ఈ పుస్తకాలు కండతా పడితే ఏమొస్తుంది? ఏమి లేదు. ఆ పిల్లలనే ఎందుకు చదువుతున్నారంటే 10 మార్కుల కోసం చదువుతున్నారు. ఆ పిల్లలు చదివినట్టు మనం చదివేసేది కన్నతో పట్టి చేయం వస్తాయి లోపలికి. ఆ మాట ఎందుకు చెప్పాడు? పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, నారాయణమూర్తి ఆ మాట ఎందుకు చెప్పాడు? ఏవో ప్రేమతో చెప్పాడు అని మనకు అర్థం కావాలి, అనుభవించాలి కదా. ఆ మాటను ఎంజాయ్ చేయాలి కదా. మాట దేవుడు ఉన్నది, ఆ వాక్యాన్ని ఎంజాయ్ చేయాలి కదా. ఎంచేపు రూపబుద్ధి, నామబుద్ధి అన్ని టెంపరీ. ఇప్పుడు ఈ శరీరం ఉంది, టెంపరీ. ఈ శరీరానికి ఏదో పేరుంది, అది టెంపరీ. తర్వాత ఇంకోటి, కీర్తి నిలబడదు, అపకీర్తి నిలబడదు, గౌరవం నిలబడదు, అగౌరవం నిలబడదు, లాభం నిలబడదు, నష్టం నిలబడదు. మనం చూస్తున్నాం కదా బళ్ళు, బళ్ళేమో వాళ్ళని, వాళ్ళ బళ్ళేమి. అనేక మంది పేదవాళ్ళు ధనవంతులు అవుతున్నారు, అనేక మంది ధనవంతులు పేదవాళ్ళు అవుతున్నారు. గౌరవం నిలబడేది కాదు, అగౌరవం నిలబడేది కాదు, లాభం నిలబడేది కాదు, నష్టం నిలబడేది కాదు, ఏదీ నిలబడదు. అన్ని టెంపరీ, అన్ని టెంపరీ. రూపం టెంపరీ, నామం ఉంటాయి. ఏదైతే తాత్కాలికమో వాటిని చుట్టూ తిరుగుతూ 3 ఏళ్ళు ఆయుష్ మనం పోగొట్టుకుంటున్నాం. కొంతమంది చెప్తా ఉంటారు, మీ ఇంటికి చుట్టాలు వస్తే కాఫీ కాసి ఇవ్వడానికి మీ ఇంట్లో 1000 రూపాయల నోట్లు బయటకు తీసి 1000 రూపాయల నోట్లతో మంట పెట్టి కాఫీ కాసిస్తే ఎలా ఉంటుందో అలా మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎంచేపు రూప బుద్ధి, నామ బుద్ధి. రూపం అబద్ధం, పచ్చబద్ధం, నామం అబద్ధం. ఏదో శవం వస్తుంది, ఆ శవానికి ఏదో పేరు పెడతారు. ఆ శవం చుట్టూ తిరగటం, పేరు చుట్టూ తిరగటం, నువ్వు లోపల మనసు ఎప్పుడు లోపల కడుతుంది? బ్రహ్మంలోకి ఎప్పుడు హృదయంలోకి నీకు దిగుతుంది అంతే. ఆ హృదయానికి మనసు ఎప్పుడు తిరుగుతుంది? ఎంచేపు రూప బుద్ధి, నామ బుద్ధి, రూప బుద్ధి, నామ బుద్ధి. నామరూప అసలు మన బంధించే నామరూపాలు. ఈ నామరూపాలు వలయంలోంచి బయటికి రాలేకపోతున్నాం. మీరు 2 మంత్రులు పిలవండి, ఆ 2 మంత్రులకు ఏదో పని చెప్పాలి. మీరు ఒకరిని ఒకరి ఇబ్బంది, ఇంకోటి ఒకరి ఇబ్బంది కచ్చరించాలి. 2 మంత్రుల్లో ఒకరిని ఇద్దరిని పిలిచి ఒకరి ఇబ్బంది కచ్చరించమంటే ఇంకో మంత్రి గారు ఏమంటారు? నన్ను పిలిచారు, నన్ను ఇబ్బంది కట్టు. ఆ 2 మంత్రులు పిలిచినప్పుడు ఆడ ఇబ్బంది, ఇతను ఇబ్బంది, లేకపోతే ఆడ కోపాలు వస్తాయి. ఆ ఇద్దరికి కార్యక్రమాలు పురమాయించాలి. ఈ గౌరవాలు నిలబడతాయంటే నిలబడు. మనకు ఏదైనా పదం వస్తుంది అనుకోండి, ఈ పదం ఎంతసేపు ఉంటుంది? ఆకాశంలో మెరుపులు మెరుగు ఈ పదవుల కంటే. ప్రధానమంత్రి చేసిన వాళ్ళకి అడ్రస్సులు లేవు, ముఖ్యమంత్రి చేసిన వాడికి అడ్రస్సులు లేవు. ఏ మన గౌరవాలు ఎంతసేపు ఉంటాయి? అయితే మనం డ్యూటీ చేయాలంత కర్తవ్య కర్మ. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఎవరినో ఉద్ధరించడం కాదు. మీరు ఎవరికైనా సహాయం చేశారనుకోండి, ఉద్ధరిస్తున్నామనుకోకండి, డ్యూటీ చేశామంటే. ఇది కృష్ణుడి గీతలో చెప్పింది. అంటే ఉద్ధరించడం అనే సమస్య లేదు, నువ్వెవడు ఉద్ధరించడానికి నీ డ్యూటీ చెయ్యంటే. వాడు బాగుపడితే బాగుపడతాడు, లేకపోలేదు నీ డ్యూటీ మటుకు నువ్వు మానవు. నీ డ్యూటీ చెయ్యి. చెట్టుకు నీళ్లు పోస్తావు, అది అందుకే తక్కువ కాస్తుంది, ఎక్కువ కాస్తుంది, మనం ఏం చెప్తాం? చెట్టుకు నీళ్లు మటుకు పోయి నీ డ్యూటీ ఏదైనా వచ్చేది. కర్తవ్య కర్మ అంటే, కర్తవ్య కర్మ అంటే మనం డ్యూటీ చేయటం. అది ఫలితం రావచ్చు, ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. నీ చేతిలో ఉన్న పని గురించి ఆలోచించు, నీ చేతిలో లేని పని గురించి ఆలోచించు. కానీ భగవంతుని నిర్ణయిస్తాడు. కర్మ ఫలదాత. ఈశ్వరుడు ఎవరు? కర్మ ఫలదాత. అంచేత పూర్వ అవతారంలో ఉన్నటువంటి భగవంతుని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చు, ఉపాసన చేయవచ్చు. అయితే అది కోరం ఇక్కడ ఇక్కడ ఏ అవతారం ఉన్నాడు? కోరం అవతారం ఉన్నాడు. అందరూ దర్శనం చేసుకుని తరించాలి. కోరమాతారంలో ఉన్న పరమేశ్వరుడు ఏదో రూపంలో అనేక నామరూపాలతో వస్తూ ఉంటాడు. మీ సంస్కారాన్ని బట్టి ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని ధ్యానం చేసి ఏ నామం ఇష్టమైతే నామాన్ని స్మరించుకుంటే మన నామరూపాలకు దూరం అవుతాం. అందుకు పరమేశ్వరుడు ధ్యాస పరమేశ్వరుడు ధ్యానం చేయటం అంతకుంటుంది. తర్వాత ఇంకోటి, ఈ ప్రపంచానికి దగ్గర అయ్యి కొలిది భగవంతుడికి దూరం అవుతాం. జరిగి జరిగేది ప్రపంచంలో మనం చేసుకునే పని చేసుకోవాలి. కానీ మనం చేసుకునే పని చేసి వదిలేయి. కానీ 24 గంటల ప్రపంచ విషయాలు స్మరించకూడదు. అయితే డ్యూటీ మానకూడదు. డ్యూటీ మానేస్తే దొంగలు అవుతాం. మన డ్యూటీ మానకూడదు. డ్యూటీ చేసేయటం అంతేకాని ప్రపంచంతో ఎక్కువ అనుబంధం పెట్టుకోకూడదు. ప్రపంచం కల్పించబడదు. ప్రపంచం ఏంది? ఉదయం లేకపోతే మనసు లేదు, మనసు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే లోకం లేదు. దేహం లేని వాడికి లోకం ఎక్కడుంది? చచ్చిపోయిన వాడికి లోకం ఏంటి? దేహం లేని వాడికి లోకం లేదు, మనసు లేని వాడికి దేహం లేదు, ఉదయం లేకపోతే మనసు లేదు. అంచేత అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? జీవుడికి స్థానం హృదయం. జీవుడు అంటే వాసన యొక్క మయం. వాసనతో కూడిన వాడే జీవుడు. మరి ఎక్కడ ఉంటాడంటే హృదయంలో ఉంటాడు. గాడి నిద్రలో హృదయంలో ఉంటాడు. జాగ్రత్త అవస్థలో, స్వప్న అవస్థలో ఇక్కడికి వచ్చి సహస్రంలోకి వస్తూ ఉంటాడు. కానీ నివాస స్థానం మటుకు అది హృదయమే. నివాస స్థానం మటుకి జీవుని యొక్క నివాస స్థానం మటుకు హృదయమే. అంచేది మీకు జీవలక్షణాలు పోగొట్టుకోకుండా పరమేశ్వరుడు ధ్యానం చేసి పరమేశ్వరుని స్మరించి జీవలక్షణాలు కనుక పోగొట్టుకోకుండా దైవ స్వరూపం మనకు దొరకదు. అంటే ఈ చక్రంలోంచి బయటికి రాలేదు. ఒకటి ఏంటి, ఈ గుణాలు భగవద్గీతలో 14వ అధ్యాయంలో గుణాల గురించి ఎక్కువ చెప్పాడు. తర్వాత డల్ ఇందాక తమో గుణం గురించి చెప్పుకున్నాం. డల్నెస్, ఎప్పుడు చూసినా డల్గా ఉంటారు. 1000 కోట్ల డబ్బు ఉంటుంది ఆడికి, ఎప్పుడు చూసినా ఆముదం పుచ్చుకుని ముఖంతో ముఖం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. డబ్బు 1000 కోట్లు ఉంటుంది, ఆ ముఖాన్ని చూస్తే ఆముదం పుచ్చుకుని ముఖంలా ఉంటాడు. అలాగా ఒక నవ్వు ఉండదు, తుళ్ళు ఉండదు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటాడు. మీకు అర్థం అవుతుంది. తర్వాత రజోగుణం. రజోగుణం అంటే డల్నెస్. రజోగుణం అంటే ప్యాషన్. వాడి కోరిక లేకుండా ఏ పని చేయడు. వాడు కోరిక లేకుండా ఏ పని చేయడు. ఇప్పుడు కొంతమంది ఎలక్షన్ లో 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడతారు. మామూలుగా వెళితే వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు కాపీ ఎవరు మంచి అడగరు. కొంతమంది ఎలక్షన్ లో 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడతారు. మీరు మామూలుగా వెళ్ళండి, మంచిని కూడా అడగకపోవచ్చు, అడగరు కూడా. ఆ 2 కోట్లు లోక సంగ్రహం కోసం ఖర్చు పెట్టే కోరిక మీద, అది రజోగుణం. ఇదో మనకేం కలిసి వస్తుంది? అది ఓట్ల కోసం ఖర్చు పెడుతున్నాం, లేదా ఇంకో పని కోసం ఖర్చు పెడుతున్నాం. ఈ పని చేస్తే మనకు గౌరవం వస్తుంది. అయితే వాడు కోరిక లేక, కేవలం నిరంతరము కోరిక లేకుండా వాడి పని చేయడు. వాడే రజోగుణం. అయితే వాడు కోరికలు కూడా వాడు బంధం పడతాడు. రజోగుణం అంటేనే వాళ్ళ కోరికల యొక్క సమూహం. సమోగుణం ఉన్నవాడు బద్ధకం. ఈ రజోగుణం ఉన్నవాడు 24 గంటల కోరికల చోటు ఉంటాడు. నీకు అర్థమవుతుంది? అయితే వాడు కోరిక లేకుండా ఏ పని చేయడు. డిజైర్ ఉంటేనే చేస్తాడు. డిజైర్ లేకుండా మనకి ఏం కలిసి వస్తుంది అనుకోకుండా వాడు ఏ పని చేయడు. రజస్సుగా ఉన్నాడు, రజోగుణం ఉన్నాడు, ఏం చేయడు. చివరికి వాడి కోరికలే వాడిని బంధిస్తూ ఉంటాయి. తర్వాత వాడు చేసినటువంటి ఫలితం వస్తుంది కదా ఏదో, ఆ ఫలితాన్ని అనుభవిస్తాడు. అనుభవించినప్పుడు వాసన పడుతుంది. వాసనలోంచి మన తలంపులు వస్తాయి. కర్మ చేస్తాడు. కర్మ రజోగుణం ఉన్నవాడు కర్మచక్రంలో తిరుగుతూ ఉంటాడు. వాడిని ఆ బయట ఎవడో ఈశ్వరానుగ్రహం గురువు అనుగ్రహం లేకుండా ఆ చక్రంలోంచి వాడు బయటకు రాలేదు. ఒకటి మనం ఇంకా సత్వగుణం. సత్వగుణం అంటే గుడ్నెస్, వివేకం. ఇప్పుడు ఇలా ఏదో మంచి మాటలు వింటాం అనుకోండి, మనం ఆచరిందాం ఆచరిందాం అనుకుంట వింటాం. ఇది మంచి, ఇది చెడ్డని తెలుస్తూ ఉంటుంది. ఇది మంచి, ఇది చెడ్డని తెలుస్తూ ఉంటుంది. కానీ చెడ్డని విడిచిపెట్టలేం, మంచిని ఆచరణ. మీరు పై చెప్పండి, ఇంటికి దగ్గర ఆలోచించుకోండి. మరీ బొద్దులేం కాదు మనం. బొత్తిగా బండగా బండక బండబారిపోలేదు అని మనం మరీ మొద్దులుగా ఉన్నాం. మనం మరీ మొద్దులుగానేమో, ఇది మంచి చెడ్డని తెలుస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. కానీ చెడ్డని విడిచిపెట్టలేము, మంచిని ఆచరించలేము. మరి కనీసం ఇది మంచి చెడ్డని తెలియటం కూడా మంచిదే. ఆచరించకపోయినా తెలియటం కూడా మంచిదే. దాన్నే వేదాంత పరిభాషలు ఏమంటారంటే వివేకము అంటారు. ఏమంటారు? వివేకము, తెలివితేటలు. వాడి తెలివి వల్ల ఇది చెడ్డ ఇది మంచి అని అడిగి తెలుస్తూ ఉంటుంది. ఆచరించకపోయినా తెలుస్తూ ఉంటుంది. ఆ వివేకం కూడా మంచిదే. కానీ ఎప్పుడు ఆచరిస్తాడు? ఆ వివేకం ఉన్నవాడు ఆచరించలేడు. వివేకం మంచిదే. ఆ వివేకం ఉన్నవాడు వాడికి కనుక ఈశ్వరుని దైవల వైరాగ్యం కనుక వస్తే అప్పుడు ఆచరించడం ప్రారంభిస్తాడు. కొంతమంది భార్య చచ్చిపోయాక వైరాగ్యం వస్తున్నప్పుడు మంచి పనులు చేయడం ప్రారంభిస్తాం. కొంతమంది ఆ భార్య నుంచి భార్య చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ భార్య చచ్చిపోయాక ఈ కొడుకులు కోడళ్ళు పట్టించుకోరు. ఏ పాయి క్షీరాన్ని వండి పెట్టుకుంటాడో కూడా ఈ ముసలాడు కోరికలు పోలేదని అనుకుంటారు. నేను చాలా మందిని చూశాను, ఆ భార్య చచ్చిపోయి ఇంట్లో వాళ్ళు పెద్ద పట్టించుకోరాడు. అప్పుడు వాడికి వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏదో రకం చేస్తుంది అంటే అది కేవలం వివేకం నుంచి వచ్చిందని చెప్పలేము. విరక్తి నుంచి అదే ఇంట్లో ఎవరిని ఆదరించాలనుకోండి, ఆదరించే అప్పుడు కొన్ని మంచి పనులు చేస్తారు. ఇంట్లో వాళ్ళకి అంత ఇచ్చిన విశ్వాసులే తినేయటమే పట్టుకుని తినేస్తున్నారు. తినేసేమో కీరాణం పెట్టరు, దీపావళి వదిలిన దారి లేదు, తినేస్తారు. దొరికింది అలా తినేస్తారు ఇంట్లో వాళ్ళు. అప్పుడు ఇంట్లో ఏదైనా వాడికి ఇంట్లో వాళ్ళు నాలుగు ముట్టికాయలు ముట్టే కాడికి అప్పుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మటుకే ఏదో మన దగ్గర 10 కోట్లు డబ్బు ఉంది, 9 కోట్లు ఇప్పటికే తినేసారండి, మిగతా 1 కోటి రూపాయలు ఇవ్వకూడదని అప్పుడు ఏ కొన్ని మంచి పనులు చేస్తారు. అయితే అది ఎంత వివేకం మీద చేస్తున్నారని చెప్పడం కొన్ని మంది ఇంట్లో మీద కోపం మీద కూడా మంచి పనులు కొన్ని అలాగే చేసినా మంచి పని మంచి పనే. కొంతమంది కోడల మీద కోపం వచ్చి మంచి పని చేసేవాళ్ళు ఉన్నారు. ఎంత డబ్బు ఇచ్చి నీ కోడలు చూస్తానని పోనీ ఎక్కడో సత్తరో కడదాం, ఏదో వాటర్ ట్యాంక్ ఏదో కడదాం. ఇదంతా వివేకం వల్ల వచ్చిందని చెప్పడం. కోపం మీద కూడా వైరాగ్యం రావచ్చు. ఏ రకంగా వైరాగ్యం వచ్చినా రావటమే. ఇప్పుడు మనం చెరిలో స్నానం చేయటానికి దిగాలన్న చెరిలో స్నానం చేయటానికి మనం మామూలుగా స్నానం చేయడానికి చెరువులో స్నానం చేయడానికి దిగినా పోతే మనం చెరువు గట్టిన కూర్చుంటే వెనకాల వచ్చి ఎవరైనా కింద పడేసి స్నానం అయిపోదు. మీకు అర్థం వచ్చింది? వివేకం ఉన్నవాడు ఏంటి స్నానం చేయాలని చేస్తాడు, ఆ చెరువు గట్టిన కూర్చున్నాడు వెనకాల ఎవరైనా వచ్చి దించేసాడు అనుకుంటే చెరువులో పడతాడు. మీకు అర్థం? అప్పుడు కాదు స్నానం అయిపోతుంది. ఈ కోపం వచ్చి పనులు చేసిన వాళ్ళు కూడా కొంతమంది అలా పనులు చేస్తాడు. కూడా ఏ రకంగా చేసినా చేసినట్టే. కానీ భగవంతుడి మటుకు మార్కులు సరిగ్గా ఏడు మీకు. ఆ పని చేసినప్పుడు లోకం పని చూస్తుంది. లోకం పని భగవంతుడు అలా కాదు. ఏ ఉద్దేశం మీద చేశారు? వివేకం వల్ల చేశారా లేదా కోపం వచ్చేసారా? మీకు అర్థమవుతుందా? ఎందుకు చేశారు? ఆ తలంపును చూస్తాడు. ఆ తలంపును బట్టి మీకు స్పిరిచువల్ స్టేటస్ వస్తాడు. మనం ఏదో మాట మాట్లాడాం. ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎందుకు మాట్లాడుతున్నారు? గౌరవం కోసం మాట్లాడుతున్నారా? ఎవరి వాళ్ళని వివేకవంతులు చేయడానికి మాట్లాడుతున్నారా? లేకపోతే నోట్ల కోసం మాట్లాడుతున్నారా? లేకపోతే ఓట్ల కోసం మాట్లాడుతున్నారా? లేకపోతే తోటి మారవాడిని ఎండైటెన్ చేయడానికి మాట్లాడుతున్నారా? పరమేశ్వరుడు సర్వాంతర్యామి, అంతర్యామి, అంతర్యామి వాడు, అంతర్యామి వాడు అన్ని చూస్తూ ఉంటాడు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వసాక్షి, సర్వశక్తివంతుడు. మనకు 5 నిమిషాల్లో ఏ తలంపు వస్తుందో భగవంతుడు తెలుసు, మనకు తెలియదు. ఇంకొక 5 నిమిషాల్లో ఏ తలంపు వస్తుందో మీకు చెప్పండి, ఎవరో చెప్పలేరు మనం. కానీ ఇంకొక 5 నిమిషాల్లో మనకు ఏ తలంపు వస్తుందో భగవంతుడికి తెలుసు. వాడి భగవంతుడు అంటే సర్వజ్ఞుడు, సర్వసాక్షి, సర్వశక్తివంతుడు, నారాయణుడు. ఇంకా వాడికంటే మనమే గొప్పవాళ్ళని మనం అనుకుంటుంటే మన దేవుడికి నమస్కారం ఎలా పెడతాం? ఆ పరమేశ్వరుడి కంటే మనమే గొప్పవాళ్ళు అని మనం అనుకుంటాం. దీనికి పరమేశ్వరుని మనం ఉపాసన ఏం చేస్తాం? మహమ్మద్ ప్రవక్త అని వాడు ఎవరైనా ఏదైనా అడిగితే, అంటే నీ ప్రశ్నకి నాకు అల్లా ఏదైనా సమాధానం చెప్తే నేను మీకు చెప్తాను. తెలివితేటలతో చెప్పేది కాదు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అల్లా కనుక నాకు ఏదైనా సమాధానం స్ఫురింపజేస్తే ఆ సమాధానం మీకు చెప్తాను వాడు మహమ్మద్ ప్రవక్త అంటారు. వాడు ఆ స్ఫురింపజేయాలి కదా పరమేశ్వరుడు. అలాగే ఋషులకి స్ఫురింపజేసిన విషయాలే ఉపనిషత్తులు అంటే సొంత ఆలోచన కాదు. అంచేత మనకి ఏదైనా తెలుసుకుంటా ఇది వైరాగ్యం లేకపోతే వైరాగ్యం ఉంటే ఆచరిస్తాం. వివేకం వల్ల వచ్చే వైరాగ్యం పెర్మనెంట్ గా ఉంటుంది, కోపంలో వచ్చిన వైరాగ్యం పెర్మనెంట్ గా ఉండదు. వైరాగ్యం ఎప్పుడు కొన్ని పనులు చేస్తారు మంచి, ఎంత చేస్తుంది మంచిది, కానీ కోపం వల్ల ఎప్పుడు కూడా కోపం వల్ల కూడా మనకి వైరాగ్యం వస్తూ ఉంటుంది ఎప్పుడైనా, అది నిజం కాదు. వివేకం వల్ల వచ్చిన వైరాగ్యం మటుకు పెర్మనెంట్ గా ఉంటుంది, కోపంలో వచ్చే వైరాగ్యం తాత్కాలికంగా ఉంటుంది కానీ అది నిలబడదు, అది నిలబడదు. కొంతమంది ఇంట్లో వాళ్ళ అగౌరవాలు పనలాగా చేయట్లేదు, తిరస్కరిస్తున్నారు, అగౌరవాలు చేస్తున్నారు, ఎలా బాధపడి సమాజానికి ఆ రకంగా కొంత ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారు. అది కూడా ఎలా ఉపయోగపడ్డారో అది కూడా పరమేశ్వరుడు చూస్తాడు. మీరు చెయ్యాలని చేస్తున్నారా, ఇంట్లో వాళ్ళ చేత అగౌరవింపబడి చేస్తున్నారా, అది కూడా చూస్తారు పరమేశ్వరుడు. లోకం పని ఒకటే చూస్తుంది, లోకం పని ఒకటే చూస్తుంది, కానీ పరమేశ్వరుడు అలా కాదు. నువ్వు ఆ పని ఏ సంకల్పంతో చేసావు, ఏ తలంపుతో చేసావు అది చూస్తాడు పరమేశ్వరుడు. అంచేత మాకు తెలుస్తానండి, అదే అర్జునుడు అడిగాడు కృష్ణుడి, ఏది ఇది మంచి అని తెలుస్తానండి, చేయలేకపోతున్నానంటే కోరిక యొక్క వేగం అన్నాడు. ఇది మంచి అని తెలుస్తాను, అయినా చేయలేకపోతున్నా ఏం చేద్దంటే వాసన యొక్క వేగం, కోరిక యొక్క వేగం, ఆ వేగం నిన్ను చేయలేవు ఆ మంచి పని. ఆ కోరిక అంటే మనకి ఏ తలంపు వస్తే ఆ తలంపు ఆ క్షణంలో అది ఒకటే నిజం అనిపిస్తుంది. మనకి ఏదైనా తలంపు వస్తుంది అనుకోండి, కోపం వస్తుంది అనుకోండి, అది ఒకటే నిజం అనిపిస్తుంది. ఎవరి మీద అసూయ వస్తుంది అనుకోండి, అది ఒకటే నిజం అనిపిస్తుంది. ఏ తలంపు అయితే ఎప్పుడు వచ్చిందో ఆ తలంపు ఒకటే నిజం అనిపిస్తుంది, మిగతా అంతా అబద్ధం అనిపిస్తుంది అనమాట. ఆ తలంపు యొక్క వేగం, ఆ వాసన యొక్క వేగం అట్టిది. అయితే మీరు భగవద్గీత, ఇక్కడ భగవద్గీతని భగవద్గీత ఉపదేశ గ్రంథం అంటే జీవుడు ఎలా బాగుపడతాడో చెప్పిన, దేవుడు చెప్పిన మాటలు. భగవద్గీత ఆదేశ గ్రంథం, శాస్త్రం, ఉపదేశ గ్రంథం అంటే జీవుడు ఏ రకంగా నడిస్తే బాగుపడతాడు, భక్తిని భక్తి మార్గాన్ని ఎలా పెంచుకోవాలి, దేవుని పట్ల ప్రేమను ఎలా పెంచుకోవాలి, దేవుడు చెప్పిన పని ఎలా చెయ్యాలి. మనకు ఒకసారి మన ఇష్టాలు అయిష్టాలు ఒక పెట్టి ఒక పక్కన పెట్టి భగవంతుడు చెప్పాడు, ఇది బహుశా భగవంతుడు మన మంచి మన మంచి కోసమే చెప్పుంటాడు, ఇది మన మంచి కోసం కాకపోతే చెప్పడే అని భగవంతుని పట్ల విశ్వాసం ఉండి భగవంతుడు చెప్పిన పని చేయటం, భగవంతుని వద్దని చెప్పిన పని దూరంగా ఉండటం, ఇది ఎవడ లక్షణం? విశ్వాసపాత్రుడు ఇలా ప్రవర్తించగలడు. అక్కడ మన తలకే అనవసరం, భగవంతుడు ఇది మంచి అంటే చేస్తారు, కొంతమంది ఇది వద్దంటే మానేస్తారు, ఇది ఇది నిషేధం. అక్కడ దాకా అక్కర్లేదు, భగవంతుడి దాకా ఏది అక్కర్లేదు. మీలో ఎవరికైనా దుఃఖం వస్తుందనుకోండి, ఇక్కడ ఎవరికైనా వారికి ఎందుకు దుఃఖం వస్తుందని మనం పరిశీలించాలి, మనం పరిశీలించాలి. వారు పలానా రకంగా వాళ్ళు ప్రవర్తించారు అని చెప్పి దుఃఖం వస్తుందని ఆ రకంగా మనం ప్రవర్తించకూడదు. ఇంకా అదే రకంగా మనం ప్రవర్తించామనుకో మనకు కూడా దుఃఖం వచ్చేస్తుంది. అంటే నీకు నువ్వు మోక్షానికి భగవంతుడు చెప్పిన పని కనుక మీరు చేసుకు వెళుతుంటే సరిగ్గా మీరు సుఖపట్టు మామూలుగా ఈ లోకంలో సుఖపడటమే కాదు, శాంతిగా ఉండటం కాదు, భగవంతుడు సర్వపోయినటువంటి మోక్షాన్ని పొందుతారు. భగవంతుడు నిషేధించిన పని, ఇది వద్దు ఇది పనికి రాదని చెప్పిన పని కనుక చేస్తే చివరికి మనకు నరకమే గచ్చి, నరకమే గచ్చి తర్వాత నీచి జన్మలు వస్తాయి భవిష్యత్తు. ఈ చక్రం నుంచి బయటకు రావాలి, శవాలను మోయటం తప్పదు. ఈ చక్రం నుంచి బయటకు రావాలి, శవాలను మోయటం తప్పదు. ఇది ఎందుకు చెప్పాడు మంచి చేయమని, ఇది ఈ పని మంచిది అన్నాడు, ఈ పని చేస్తే మనకి జ్ఞానం కలుగుతుంది, ఈ పని చేస్తే మనకి సిద్ధి కలుగుతుంది, లేకపోతే భగవంతుడు చెప్పడు అనే విశ్వాసం మీద భగవంతుడు వద్దు అని చెప్పిన మనం యాప్ చేయటం, చేయమని చెప్పిన పని చేయటం, ఆ రకంగా ప్రవర్తించినప్పటికీ వాడు బ్రహ్మజ్ఞానానికి అర్హుడవుతాడు, బ్రహ్మజ్ఞానానికి అర్హుడవుతాడు. అంటే కర్మని యోగంగా చేయటం ఆచరణ, కర్మని యోగంగా చేయటం ఆచరణ. చివరికి ఈ ఆచరణ మీకేం తీసుకొస్తుంది? నిర్వాణ సుఖాన్ని తీసుకొస్తుంది, మోక్ష సుఖాన్ని తీసుకొస్తుంది. గౌతమ బుద్ధుడు అన్నాడు, ధర్మం ఎటువంటిదంటే మీరు ధర్మాన్ని ఆచరిస్తే మోక్షం అనే రుచిని చూస్తారు అన్నాడు. సముద్రంలో మీరు ఏ సముద్రంలోకి వెళ్ళి నోట్లో పోసుకొని నీళ్లు ఉప్పగా ఉంటాయి. ఎక్కడ పసిఫిక్ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం, ఎక్కడికి వెళ్ళి నీళ్లు నోట్లో పోసుకొని ఎలా ఉంటాయి? ఉప్పుగా ఉంటాయి. ఆ నీళ్లు సముద్రంలో నీళ్లు నోట్లో పోసుకుంటే ఉప్పుగా ఉంటే ఎంత సాధనం? ధర్మాన్ని ఆచరించే వాడికి మోక్ష సుఖాన్ని, నిర్వాణ సుఖాన్ని పొందటం కూడా ఆ రుచి, నిర్వాణ సుఖం తాలూకు రుచిని చూడటం కూడా అంతే సహజం అన్నాడు గౌతమ బుద్ధుడు. సముద్రం నీరు ఉప్పదనం ఎంత సహజమో, నువ్వు ధర్మ మార్గాన్ని అనుసరించి కనుక వెడితే నిర్వాణ సుఖాన్ని పొందడం, నిర్వాణ సుఖాన్ని రుచి చూడటం కూడా అంతే సహజం. అంటే అనుకరణ పనికి రాదు. ఏం పనికి రాదు? అనుకరణ పనికి రాదు. తిండికాడ జాగ్రత్తగా ఉండాలి. ఆ రోడ్డు మీద ఉన్న తిండి తినకూడదు. జాగ్రత్త. తిండికాడ ఆహార నియమం, ఆహార శుద్ధి లేకుండా బుద్ధిలో శుద్ధి అవ్వదు. మన ఆహార శుద్ధి ఉంటేనే బుద్ధి శుద్ధి అవుతుంది. ఈ 5-star హోటల్ని 3-star హోటల్ని అక్కడికి వెళ్ళి మనం భోజనం చేసి వస్తే అది ఎంతో 50 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు పుచ్చుకుంటాడు. వాడికి మన ఆరోగ్యం అక్కర్లేదు. రుచి కోసం అందరూ ఏదో చేర్చేస్తాడు. చేర్చేస్తే మొత్తం ఇంటికి వచ్చాక 4 రోజులు మనకు ఆకలి తగ్గిపోదు. చివరికి ఏంటి? శారీరానికి అనారోగ్యం, మనస్సుకి అనారోగ్యం, బుద్ధిని పాడు చేసేస్తుంది, స్థిరత్వం పోతుంది. అది బజారు తిండి తినకూడదు. మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే ఒకటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ కాడ మీరు ఏదో నేను ప్రాణాయామం చేస్తున్నాను, గడ్డి తినకూడదు. కొంతమంది బజార్లో దోషులు అయి తినొచ్చి ఇంటికి వచ్చి ఆకలి లేదంటారు. ఆ కాపట్లో పడి దోషులు తినేస్తారు. ఆ దోషులు తినేసి ఇంటికి వచ్చి ఆకలి ఆకలేట ఆడికి ఏమొచ్చింది? జ్వరం వచ్చిందా? జబ్బు చేసింది? ఏమొచ్చింది ఆడికి? అయితే వాంతులు వెళ్తున్నాయి, విరేచనాలు వెళ్తున్నాయి. అది చెప్పడం అది వివేచనాలు. ఆ బజార్లో ఏం తినేస్తాడో దోషం ఉంటుంది. అది చాలా ప్రమాదాలు. ఆ దోష అంటారు. ఏ ప్రమాదాలు? నూనెతో తయారు చేస్తారు. ఆ దోషలు తినొచ్చేసి ఆకలేదంటాడు ఇంటికాడ. మరి ఇంటికాడ వండిన అన్నం ఏమవుతుంది? ఆ గడ్డి అంత, హోటల్లో గడ్డి అంత తిని రావటం మీకు ఎందుకు చేద్దండి? ఇదంతా మానసికం. ఈ గడ్డి రోడ్డు మీద గడ్డి అంతా తింటే మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యం. దీనివల్ల మన ఆధ్యాత్మిక ఆహార శుద్ధి లేకుండా బుద్ధి శుద్ధి అవ్వదు. దీనివల్ల మన ఆధ్యాత్మిక పురోగతి ఆగిపోదు. తిండికాడ బహు జాగ్రత్తగా ఉండాలి. తిండికాడ బహు జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా మందిని చూశాను. పురుషులు కూడా వాళ్ళకి అవకాశం లేకపోతే వాళ్ళంతా వాళ్ళు వండికి తింటారు. తర్వాత ఎవడైతే ఇప్పుడు స్త్రీలు సహజంగా వండుకుంటారు, కొంతమంది పురుషులు వాళ్ళు వండికి తింటారు. ఎవడైతే పురుషులు కూడా ఎవడైతే వాళ్ళు వండికి వాళ్ళు తింటున్నారో వాళ్ళ క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది. సొంతంగా వంట చేసుకునే దగ్గర క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది. ఆహారం కాడ జాగ్రత్తగా ఉండాలి. 2 మాటల కాడ జాగ్రత్తగా ఉండాలి. నీకు అర్థమవుతుంది? మాటల కాడ జాగ్రత్తగా ఉండాలి. కానీ జాగ్రత్తగా ఉండాలి మన మాట. నీకు అర్థమవుతుంది? అవసరం ఉంటే మాట్లాడాలి, కానీ అహంకారం కొద్ది మాట్లాడకూడదు. అహంభావన ఉంటకాలం బ్రహ్మభావన కలదు, ఆత్మభావన కలదు. అహం అవసరం ఉంటే మాట్లాడాలి, అవసరం లేకపోతే మాట్లాడకూడదు. మీ 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 యొక్క దేహాభిమానాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. లేదా ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి. మాట ఇప్పుడు మాట మాట్లాడ ఎందుకు మాట్లాడుతున్నాం? అవసరం ఉంటే మాట్లాడుతున్నావా? లేకపోతే మన అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి మాట్లాడుతున్నా? మనం చూసుకోవాలి. అవసరం ఉంటే మాట్లాడాలి, అవసరం లేకపోతే మాట్లాడకూడదు. అవసరం లేకుండా మాట్లాడుతుంటే ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఒకటి ఆహారం కాడ జాగ్రత్తగా ఉండాలి. 2 మాట కాడ జాగ్రత్తగా ఉండాలి. మాట ఎలా ఉండాలి? సాత్వికంగా ఉండాలి. ఎవడైనా నువ్వు మాట్లాడుతుంటే ఈ పక్కవాడికి ఆ మాట ఉపయోగపడాలి, ఆ మాట ఉపయోగపడాలి. నువ్వు సలహా చెప్తున్నట్టుండాలి, సలహా చెప్తున్నట్టుండాలి, సలహా వాడి వాడి ఎదుట వాడి ఎలా బాగుపడాలో అలా చెబుతూ ఉండాలి. కానీ కర్తృత్వం పెట్టుకుని చెప్పకూడదు. కర్తృత్వం లేకుండా నువ్వు చెప్తే అది బాగుపడతాడు. నేను పక్కన పెట్టి నేను నా తలంపుని ఒక పక్కన పెట్టి నువ్వు కర్తృత్వాన్ని లేకుండా దేహాభిమానం లేకుండా నువ్వు ఆ మాట చెప్తే ఎదుటి వాడు బాగుపడతాడు, వాడు ఎన్లైటన్ అవుతాడు. నువ్వు అడు ఎన్లైటన్ అవుతాడు. సరే నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అతి నిద్ర పనికి రాదు. అంటే మనం మధ్య మార్గంలో వెళ్ళాలి. నీకు అర్థమవుతుందా? తిండి కాడ మార్గం, ఎక్కువ తింటే అజీర్తి, తక్కువ తింటే ఆకలి. అయితే మధ్య మార్గంలో వెళ్ళాలి. మాట అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. నిద్ర కూడా అతి పనికి రాదు. అతి నిద్ర వల్ల ఏమవుతుందంటే తమ గుణంలోకి తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? తమ గుణంలోకి. అంటే కొంతమంది సహజంగా పనిచేస్తారు, సహజంగా జీవిస్తారు, కృత్రిమంగా మాట్లాడరు. వాళ్ళు గర్వం మనకి వ్యక్తం, ఏదో గర్వం వాళ్ళు మాట్లాడే మాటలు నిగరణిగా ఉంటుంది, మాట నిరాడంబరంగా ఉంటుంది. కానీ ఆడంబరం ఉండదు, గర్వం ఉండదు. వాడు మాటలో గర్వం ఉండదు, ఆడంబరం ఉండదు. అవసరం ఉంటే మాట్లాడతాడు. అవసరమైన మాట కూడా నిరాడంబరంగా ఉంటుంది, నిష్కల్మషంగా ఉంటుంది. అవసరమైన మాట కూడా నిరాడంబరంగా ఉంటుంది, నిష్కల్మషంగా ఉంటుంది. నీకు అర్థమవుతుంది? తర్వాత వాడు ఎంతవాడికి మనం చెప్పిన మాట ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తూ వాడి స్థాయికి దిగొచ్చి మాట్లాడతాడు. ఇదంతా సత్వగుణం ఉన్నవాడు లక్షణం. ఏదో ఎవరికో పాండిచ్చిందని పాండిచ్చి మాటలు చెప్పడం కాదు. ఎదటి వాడికి అర్థమయ్యేలా చెప్పగలగాలి సబ్జెక్ట్. ప్రతివాడికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. వాడి హితము కోరి చెప్పాలి, వాడి క్షేమం కోరి చెప్పాలి. నీ బాధి నువ్వు బాగుపడటానికి, నువ్వు బాగుపడటానికి నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావో అలాగే వాడు బాగుపడటానికి కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చి చెప్పాలి. ఒకవేళ నీతోటి పాటు సమానమైన స్థాయికి వస్తే నువ్వు సంతోషించాలి. తర్వాత ఇంకోటి, నేనేదో నిన్ను ఉద్ధరిస్తున్నానట్టుగా చెప్పకూడదు. ఇప్పుడు మిమ్మల్ని అందరూ నేను ఉద్ధరిస్తున్నట్టుగా నేను మాట్లాడతాను అనుకోండి, నేను జ్ఞానం అజ్ఞానంలో ఉన్నాను. నువ్వు చేసే పని నిర్మలంగా చెయ్యాలి, నిశ్చలంగా చెయ్యాలి, నిరహంకారంగా చెయ్యాలి, నిరాడంబరంగా చేయాలి. నువ్వు ఈ పని చాలు పని చేస్తూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి. ఇక పని చాలు నువ్వు పని చేసి రావచ్చు రాకపోవచ్చు, ఆ పరిచయం పట్ల నీ మనస్సు ఉండకూడదు. భగవద్గీతగా చెప్పింది ఏంటంటే, కర్మ ఫలితానికి నువ్వు కారకుడు అవ్వకుండా చూసుకో. కారకుడు అయ్యావా నీకు జన్మలు పెరిగిపోతాయని చెప్పాడు. కొంతమంది నేను అక్కడ అది సాధించావుండ, ఐ హన్ దిస్, ఐ హన్ దట్, నేను అక్కడ సాధించావుండ, ఇక్కడ ఇది సాధించావుండి, ఇక్కడ ఆ పని చేసావుండి, ఈ పని చేసావుంటే ఆ పని రావాలి. అంటే నువ్వు చేయొచ్చు, నువ్వు చేయొచ్చు, కానీ ఆ కర్మ ఏదో చేసావు దానికి నేనే కారకుణ్ణి, ఆ గోడ కట్టించడానికి నేనే కారకుణ్ణి, ఆ నీరు వేయించడానికి నేనే కారకుణ్ణి, ఆ రోడ్డు వేయించడానికి నేనే కారణం. నువ్వు పనిముట్టిగా చేయొచ్చు, నువ్వే కారకుడని అనుకుంటాంటే కర్మ ఫలితానికి నువ్వే కారకుడు అయితే నీకు పునర్జన్మలో పెరిగిపోతే ప్రకృతిని విడిచిపెట్టదని చెప్పాడు భగవంతుడు. అలాగని పని మారద్దు, అలాగని పని కర్మ ఫలితానికి నువ్వు కారకుడు అవద్దని చెబుతున్నాను కాబట్టి పని మానకు, ఆసక్తి పెట్టుకోవద్దు. అంటే కర్మ ఫలం పట్ల ఆసక్తి పెట్టుకోవద్దని ఇది నేను చెబుతున్నాను, కానీ అలాగని చేతిలో పని విడిచిపెట్టేసి సోమరితనంగా ఉండకు. అది ఈ రకంగా మనం ప్రవర్తిస్తే మనకి ఏం కలుగుతుంది? బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఇది ఆచరణ. ఇదేంటిది ఆచరణ? ఫలితేంటి? బ్రహ్మజ్ఞానం. కర్మ ఫలితాన్ని నువ్వు కారకుడు కావద్దు, కర్మ ఫలితం పట్ల ఆసక్తి పెట్టుకోవద్దు, అలాగని పని మానవద్దు. ఈ రకంగా చేసామనుకో, ఇది ఆచరణ. అప్పుడు నీకు ఫలితం ఏంటి? బ్రహ్మజ్ఞానం, నిర్వాణ స్వప్నం. ఇది ధర్మం, అది బ్రహ్మం. ఇది ఏంటి? ఇది ధర్మం. అదేంటిది? అది బ్రహ్మం. అంటే కర్మని యోగంగా కనుక చేస్తే నీకేమొస్తుంది? బ్రహ్మం అందుకుంటావు.
అంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అలాగే భక్తి యోగం, కోరికలు ఏమి లేకుండా నీ కోరికలు భగవంతుడి ప్రేమ కలగాలని, భగవంతుడి ఇష్టం కలగాలని, భగవంతుడి ప్రీతి కలగాలి, కోరిక ఏం కనపడకూడదు. వాడు కూడా దేని పొందుతాడు, బ్రహ్మజ్ఞానం పొందుతాడు. అంటే భగవంతుడి పట్ల ఇష్టంగా ఉండాలి, భగవంతుడి పట్ల ప్రేమగా ఉండాలి. ఎందుకు ఇంత ఇష్టంగా ఉంటున్నాం భగవంతుడి, దాని కారణం కనపడకూడదు. వాడు బ్రహ్మజ్ఞానం పొందుతాడు. అంటే మీరు మీ హృదయంలో ఒక సత్య వస్తువు ఒకటి ఉంది, మీ హృదయంలో ఒక శబ్ద వస్తువు ఒకటి ఉంది, మీ హృదయంలో ఒక సత్య వస్తువు ఒకటి ఉంది, మీ హృదయంలో ఒక శబ్ద వస్తువు ఉంది. దానితోటి మీకు అనుసంధానం కలిగి శరీరం చనిపోతుంది. కానీ చావులేని శబ్ద వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది, అది నీ కళ్ళకు కనిపించడం లేదని లేదనుకోకు, నీ బుద్ధికి అందటం లేదని, నీ బుద్ధికి నీ కళ్ళకి కనిపించని విషయం, నీ కళ్ళకి కనిపించని విషయాన్ని నీ బుద్ధికి అందని విషయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామండి, నీ కళ్ళతో చూడటానికి ప్రయత్నం చేస్తామండి. నీ కళ్ళకి కనపడదు అని చెప్పాను, కళ్ళతో చూస్తానంటే నీ బుద్ధికి అందదు అని చెప్తాను, బుద్ధితో చూస్తానంటే చెబుతున్నాను కానీ దొరకదని బుద్ధికి ఏడుస్తానంటే బుద్ధితో చూస్తానంటే నీ బుద్ధి కదా ఆద్యత్య, నీ బుద్ధి కంటే చిన్నదా పురుషుడు బుద్ధి, నీ బుద్ధి కంటే చిన్నవాడా? నీ కళ్ళ కనపడడం అని చెప్తే కళ్ళతో చూస్తానంట, నీ బుద్ధి గారు దొరకడంటే బుద్ధితో చూస్తానంట. నీ ఇంద్రియాలకు అందడం చెబుతున్నారు కదా, ఇంద్రియాలతో పట్టుకుంటానంటే నీ బుద్ధికి వాడు అందడం, నీ ఇంటెలిజెన్స్ గారు అందడం చెప్తా అంటే ఇంటెలిజెన్స్ తోటి పట్టు. అయ్యే భక్తి యొక్క అంటే ఏంటి, నిష్కామ భక్తి అంటే కోరికలు కోరికలతో పరమేశ్వరుని ఆరాధించిన భక్తి. కానీ కోరిక ఏమి లేకుండా ఈశ్వరుడి మీద ప్రీతి కలగాలి. ఎవరైనా ఒక మనిషి మీద మనకు ప్రేమ ఉందనుకోండి, ఆ మనిషి ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే కోరిక కనిపించింది అనుకోండి, అది నిజమైన ప్రేమ కాదు. ఇట్ ఇస్ నాట్ ఎ ట్రూ లవ్, ఇట్ ఇస్ నాట్ ఎ లాయల్ లవ్, ఇట్ ఇస్ నాట్ ఎ ఫెయిత్ఫుల్ లవ్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకోండి, దానికి ఏదైనా కారణం కనిపిస్తున్నాను అనుకోండి, అది నిజమైన ప్రేమ కాదు. ఇంకేదండి, ఆ కారణం నెరవేరిస్తే ప్రేమ కూడా పోతుంది. ఇదంతా వరల్డ్ లౌకిక విషయాలు, లోకానికి సంబంధించిన విషయమే. అంటే నువ్వు భక్తి పరమేశ్వరు ఎట్ల ప్రేమ ఉండాలి, ప్రీతి ఉండాలి, ఆయన పాదాలైంది భక్తి ఉండాలి, కారణం కనపడకూడదు. అప్పుడు భక్తి ఏమవుతుంది, యోగం అవుతుంది. అప్పుడు అలా కూడా నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, నువ్వు మామూలుగా మన మనసు అనేక విషయాలు ఉన్నాయి లోకంలో, అనేక ఆకర్షణలు ఉన్నాయి. మనిషి పాడైపోవడానికి అనేక ఆకర్షణలు ఉన్నాయి లోకంలో, మనిషి పాడైపోవడానికి అనేక ఆకర్షణలు ఉన్నాయి. అయితే ఈ ఆకర్షణలోంచి నువ్వు తచ్చుకోవడానికి సజ్జన సాంగత్యం చెయ్యి, సత్పురుషులతోటి సహవాసం చెయ్యి. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో బ్రహ్మం ఉంది. అంటే మనోదేహములతో సంబంధం లేకుండా శాస్త్రంలో మాట చెప్పాడు, నోబడి ఎవరి బడి సన్. మహాత్మా గాంధీ గారు ఇక్కడికి వచ్చారనుకోండి, మీరు అందరు వెళ్ళి నమస్కారం పెడతారు, మీకు అర్థమవుతుంది. హైదరాబాద్ నుంచి ఎవడన్నా 1000 కోట్లు డబ్బున్నోడు వచ్చాడనుకోండి, ఆ డొంక కూడా మీరు చూడరు. ఇప్పుడు మీరు గాంధీ గారి ఫోటోలు పెట్టుకున్నారు, అది భీమవరంలో ధనవంతులు చాలా మంది ఉన్నారు, ఒకటి ఫోటో మీ ఇంటికాడ ఉందా? ఆళ్ళు ఏడుపు మొక్కలు, ఆళ్ళు ఏడుపు మొక్కలతో ఆ ఏడుపు మొక్కలు మళ్ళీ మన ఇంటికాడ ఎందుకు? ఇంకా 10,000 కోట్లు ఉన్నా ఇంకా సంపాదన చాలని ఆళ్ళు ఏడుస్తాడు, ఆళ్ళు ఫోటో ఎవడ పెట్టుకుంటాడు? అంటే ఎవడైతే మనస్తోటి కావాక్యం, దేహంతో కావాక్యం ఎవరికైతే పోయిందో వాడు నోబడి అవుతాడు. వాడిని ఎవరు చూసినా వాడిని ప్రేమించాలి ఉంటుంది మనం. నోబడి ఎవరి బడి సార్ అంటే అర్థం ఏంటంటే, మనోదేహం ఎవరైతే దాటిపోయాడో వాడు మనవాడే, పరవాడు కాదు. అది మీ ఇంట్లో వాళ్ళని మీరు ఎలా ప్రేమిస్తారో అందుకంటే వాడిని ఎక్కువ ప్రేమిస్తారు. ఏం చేస్తారు, వాడు మనోదేహములకి అతీతంగా ఉన్నాడు, వాడు నోబడియే. వాడి దేహంతో వాడికి ప్రాధాత్వం ఉండదు, వాడి మనస్సుతో వాడికి ప్రాధాత్వం, వాడు నోబడియే. మీకు అర్థమవుతుందా? కాదా, లోబడి వాడు ఏమవుతాడు? ఎవరి బడి చేత ప్రేమింపబడతా ఉంటాడు. వాడే అబ్రహం లింకన్, వాడే బాపూజీ, వాడే రామకృష్ణుడు, వాడే స్వామీజీ. లోబడి ఎవరి బడి ఇస్తాను? నాకెంత డబ్బు ఉంది, నాకెంత డబ్బు ఉంది, నేనెంత చదువుకున్నాను నోడే, ఆడ ముఖం కావడం చూడడం చివరికి. అసలు వాడు వాడు మనోదేహంతో విడిపోయాడు అనుకోండి, వాడు ఎవరి బడి? వాడు మనవాడే. వాడు చూడగానే ఇది మనవాడే, పరవాడు కదా, మన ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళకంటే వాడిని ఎక్కువ ప్రేమిస్తారు. గాంధీ గారు మనకి ఏమైనా ఎకరం పొలం ఇచ్చారా? అది ఎక్కడైనా ఇంటి స్థలం ఇచ్చాడా? గాంధీ గారు మనకి ఏమైనా ఇంటి స్థలం ఇచ్చాడా? కొన్ని ఎక్కడైనా ఎకరం పొలం ఇచ్చారా? మనకేమైనా భౌతిక బాహ్యంగా చూస్తే మనకేమైనా ఉపకారం చేశాడానా? ఉపకారం బాహ్యంగా మనకేమి ఉపకారం చేయలేదు కదా. వ్యక్తిగతంగా చెప్తున్నాను, మరి అందరి ఫోటోలు ఎందుకు పెట్టుకుంటున్నారా? ఆయన ఫోటోలు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు కదా, ఈ మధ్యన అధికారం ఆడ ఫోటో ఎవడో పెట్టుకోడు. ఇచ్చేదేమో ఎందుకు ఇస్తున్నాడో, ఓట్లు కోసం ఇస్తున్నాడో, దేనికోసం ఇస్తున్నాడు, మళ్ళీ ఎలక్షన్ నెగ్గిద్దామని ఇస్తున్నాడు, ఏమో ఏదో గల ప్రేమగా వచ్చి ఏదో ఇంకా గొడవల్లోకి మనం వెళ్ళొద్దు. వాడి వాడు ఎవరి బడి వాడు అవడం? గాంధీ గారు మనకు ఒక వ్యక్తిగతంగా మనకేమైనా ఉపకారం చేశారా? 10 ఎకరాల పొలం ఇచ్చారా? మేడ కట్టించి ఇచ్చారా? మనకి నోబడి నోబడి వాడు ఎవరి బడి వాడు అయిపోతాడు. గాంధీ గారు లింకన్ కూడా అంతే. గాంధీ గారి ఫోటోలు చాలా, ఎక్కడ చూసినా అన్ని రోడ్లను ఆయన ఎక్కడైనా ఎడస్థలాలు ఇచ్చాడు ఎవరికైనా? లేదా ఎవరికైనా ఏదైనా ఇల్లు ఖర్చు పెట్టాడా? లేదా ఇందిరమ్మ పథకంలో ఉన్నాడా? ఎవడైతే తన మనస్సు యొక్క మనస్సుని దేహాన్ని అతిక్రమించాడో, నోబడి ఎవరి బడీస్, నోబడి ఎవరి బడీస్. అయితే శాస్త్రం ఏమన్నదంటే, మహర్షుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు, యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద తీర్పులు చెప్పకండి, వాళ్ళ దగ్గర నేర్చుకుని బాగుపడండి. వాళ్ళ మీద తీర్పులు చెప్పకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని బాగుపడండి. మీరు భగవాన్ కృష్ణుడు అట్టి కృష్ణుని మీద మీరే తీర్పులు చెప్పేస్తాడు. కృష్ణుడు అట్టివాడు ఇట్టివాడు, కృష్ణుడు కృష్ణుడి మీద మీరు ఇప్పుడు తీర్పులు చెప్పడం, జడ్జిమెంట్స్ రాయటం నేర్చుకుంటే భగవద్గీత మీకేం అర్థం అవుతుంది? ఇంకా కృష్ణుడి కంటే గొప్ప వాళ్ళు మేమని మీరు అనుకుంటానికి, మీరు భగవద్గీత చదవటం ఎందుకు? అంచేత నీకు నీ హృదయంలో ఉన్న సద్వస్తువు సత్యవస్తువుడు అనుసంధానం కలిగే వరకు, అంటే నీకు బ్రహ్మజ్ఞానం కలిగే వరకు, నీకు ఇప్పుడు ఆ దేహంతో మనస్సుతో ఎరుక ఎలా ఉందో, నీకు లోపల సద్వస్తువుతో ఎరుక కలిగే వరకు, భాషీయంగా ఉన్న సత్పురుషులతోటి సజ్జనులతోటి సహవాసం చేయి. ఇంకోటి పౌరపుణ్యం లేదనుకోండి, మన సజ్జనులతోటి సహవాసం చేయలేం. మనకి పౌరపుణ్యం లేదనుకోండి, సజ్జనులతోటి మనం సహవాసం చేయలేం. సజ్జన సాంగత్యం చేయటం వల్ల, అంటే మనకి ఎప్పుడైనా ఉడికి పెడితే విశ్వంకర విసురుకుంటాం, మీకు అర్థం వచ్చిందా? ఇలా సీలింగ్ ఫ్యాన్ పెట్టుకుంటాం, గాలి ఇచ్చి సీలింగ్ ఫ్యాన్ వేసుకుంటాం వేసవకాలంలో మనకు అవసరమైనట్టు. నేచురల్ గా గాలి వచ్చినప్పుడు విశనికర అక్కర్లేదు, సీలింగ్ ఫ్యాన్ అక్కర్లేదు. సజ్జన సాంగత్యం ఒక నేచురల్ గా వచ్చే గాలి లాంటిది, దానివల్ల కూడా నీ పునర్జన్మ హేతువులు గాలి బూడిదవుతాయి. నీకు పునర్జన్మలో తీసుకొచ్చే కారణాలన్నీ కూడా గాలి బూడిదవుతాయి. దేనివల్ల? సజ్జన సాంగత్యం వల్ల. అయితే సజ్జన సాంగత్యం మీరు చేయలేరు. ఇప్పుడు జీవితంలో అభివృద్ధిలోకి వచ్చిన స్నేహాలే కారణం, పాడైపోయిన స్నేహాలే కారణం. అనేక మంది స్నేహాలు చేసి అభివృద్ధిలోకి వచ్చారు, స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. మొదటి తరం బాగా సంపాదిస్తే, రెండో తరం వాళ్ళు శుభ్రంగా చెడ్డ స్నేహాలు చేసి మొదటి తరం వాళ్ళు అందరూ తగన పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఆ మొదటి తరం వాడు ఆ జీవితం ఎవరికి తాకిరొట్టని ఇచ్చుండడాడు. వాడు ఎవరికి ఇవ్వకుండా సంపాదిస్తే రెండో తరం వాడు ఏం చేస్తాడంటే మొత్తం అంతా తగలేసేస్తాడు. ఆ మొదటి తరం వాడు బతుకుంటే ఏడుస్తాడు, చచ్చిపోతే గొడవ లేదనుకోండు. నేను సంపాదించాను, నేను సంపాదించాను, వీడు ఏ సంపాదించారో వీడు ఖర్చు పెట్టేస్తాడు, ఏది చేసి ఆడు చచ్చిపోతారు. అక్కడదాకీ ఈ మధ్య నేను తణుచాలేతలో ఒక ఆయన 40 ఏళ్ళు కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ చేశారు. ఆయన పూర్వపు రోజుల్లో బిఏ చదువుకున్నారు, చాలా బాగా చేశారు. ఒక ప్రైస్ కూడా తేడా లేకుండా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ చేశారు, 40 ఏళ్ళు చేశారు. ముసలితనం వచ్చి వదిలేశారు. తర్వాత ఎవరికి ఇచ్చారు? తర్వాత ప్రెసిడెంట్ ఈయన చేసినంత బాగా చేయలేదు. తర్వాత ఈయన వదిలేశాక 3 ఏళ్ళు బతుకున్నాడు. ఇంకా ఎవరు నాన్నగారు బ్యాంకు పాడు చేసేస్తున్నారండి, ఇంకా బ్యాంకు గొడవించుకుని మీరు వదిలేశారు కదా, భగవంతుని స్మరించుకోండి. అది ప్రకృతి, అదేంటి ప్రకృతి అండి, అది ప్రకృతి అది. ఇప్పుడు మీ అబ్బాయి పాడు చేస్తే మీరు ఏం చేయగలరు? బ్యాంక్ విషయం వదిలేని మీ అబ్బాయి ఉన్నాడు, ఇది ప్రకృతి. మీరు వదిలేసినప్పుడు వదిలేయటమే మనం కాదు. ఆ బ్యాంక్ మీ అబ్బాయి పాడు చేస్తే మీరు ఏం చేస్తారు? ఆ బ్యాంక్ కూడా ఇచ్చే అయినా అది మీరు వదిలేశారు. వదిలేసింది మీ ముఖం అని చెప్పకండి, రామస్మరణ చేసుకోండి, తరించండి. అలా బ్యాంక్ పాడు చేసేస్తున్నారా? మీ వల్ల ఏమవుతుంది? మీరు ముసలాని అయిపోయారు. మీరు చేయలేక వదిలేస్తారు, చేయలేక వదిలేస్తేనే వాళ్ళు ఇచ్చారు. అయితే ఇంకా బ్యాంక్ కూడా వదిలేయండి, మీరు పరమాత్మను స్మరించుకోండి అంటే గడ్డకోసం ఆ బ్యాంక్ జ్ఞాపకం వచ్చింది. నేను చెప్పాను మీ తర్వాత తగలేశారు అనుకోండి, ఏం చేస్తారు? బ్యాంక్ కూడా అలాగే అనుకోండి. మీ అబ్బాయి తగలేశాడు అనుకోండి, మీరు ఏం చేయగలరు? బ్యాంక్ కూడా అలా అనుకోండి. అంటే ఇవన్నీ వాసనలు. అంటే ఈ లోపల ఏముండిపోయింది? ఆ బ్యాంక్ నేను బాగు చేశాను తలంపు ఉండిపోయింది. మీకు అర్థమవుతుందో? అది పనికిరాదు అంటాడు కృష్ణుడు. అంటే కర్మకి కారకుడయ్యాడు ఈయన. ఆ కర్మ ఫలితానికి ఏమవుతున్నాడు? ఈయన కారకుడయ్యాడు. కారకుడు పాడైపోతున్నాడు ఆయన. ఇంకా చివరి 3 రోజులు పరమేశ్వరుని స్మరించుకునే బ్యాంకుని స్మరించుకుని చచ్చిపోయాడు. ఇంకా ఆయనకు మోక్షం ఏంటి? అయితే నువ్వు చేసిన మాట నిజమే, దానికి కారకుడు అవ్వకు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, కర్మ ఫలితానికి నువ్వు కారకుడు అవ్వద్దు. కర్మ ఫలితం మీద ఆసక్తి పెట్టుకోవద్దు, అలాగని కర్మ విడిచిపెట్టద్దు. అంటే తలుపు సంది మీకు ఈ మాటలు ఏంటంటే ఎలా ఉంటుందంటే, తలుపు సంది పెట్టి మీ పని నొక్కేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీకు అర్థమవుతుంది? ఇలా జీవిస్తేనే అజ్ఞానాన్ని మనం కప్పుతాం. ఇలా జీవిస్తేనే మనకున్న అజ్ఞానాన్ని కప్పుతాం. అప్పుడు ఈశ్వరుడు మనకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. లోపల విషమంతా బయటికి పోవాలి. ఆ బ్యాంక్ నేను బాగు చేశాను, ఆ బ్యాంక్ నేను బాగు చేశాను అంటే బ్యాంక్ బాగు చేశానంటే ఆ కర్మ ఫలితానికి ఏమవుతున్నాడు? ఈయన కారకుడు అవుతున్నాడు. నేనే కారకుడు అనుకుంటున్నాడు. అది చివరికి ఎక్కడికి వచ్చింది? నేనే ఆ బ్యాంకును స్మరిస్తూ చచ్చిపోయాడు. చివరికి బాగుపడ్డట పాడైపోయినట్ట. ఇది అద్భుతంగా చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. కర్మ ఫలితానికి ఎన్నడూ నువ్వు కారకుడు కావు. కారకుడు అయ్యా మళ్ళీ మంచి కర్మ చేసినా పతనం ప్రారంభమే. అలాగని చెప్తున్నాడని కర్మఫలం మీద ఆసక్తి పెట్టుకోవద్దని, కర్మఫలానికి కారకుడు కావద్దన్నా మొత్తమే పని విడిచిపెట్టద్దు. అలా అని చెప్తానని పని చేతిలో ఉన్న పని విడిచిపెట్టద్దు, కర్తవ్య కర్మను విడిచిపెట్టద్దు. నీ డ్యూటీ నువ్వు చేసుకెళ్ళిపో. జరిగేదో జరుగుతుంది, జరగలేదో జరగదు. అంటే నువ్వు అటాచ్మెంట్ నువ్వు చేసుకుని పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటావు. ఇప్పుడు రమణ మహర్షి గారు ఏమంటారంటే, రైల్వే స్టేషన్ మాస్టర్ మన గురువు అంటాడు. రైల్వే స్టేషన్ మాస్టరే మన గురువు అంటాడు. ఒక రోజునేమో కలెక్షన్ ఎక్కువ వస్తుంది, ఒక రోజున తక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు సంతోషం లేదు స్టేషన్కి, ఒక తక్కువ వచ్చినప్పుడు దుఃఖం లేదు. ఈ 2 బ్యాంక్ స్టేట్ బ్యాంకులో కట్టేస్తాడు. ఎక్కువ వచ్చినప్పుడు సంతోషం లేదు, తక్కువ వచ్చినప్పుడు దుఃఖం లేదు. నీకు అర్థమవుతుందా? ఏం చేత అది నా డబ్బు కాదు గవర్నమెంట్ డబ్బు అనుకుంటున్నాడు. అది నా డబ్బు కాదు గవర్నమెంట్. అలాగే మన దేవుడి పని అనుకోవాలి మనం కూడా. ఆయనేమో గవర్నమెంట్ డబ్బు అనుకుంటున్నాడు, మనం దేవుడి పని అనుకోవాలి. అప్పుడు దేవుడి పని అనుకుంటే మనకు సంతోషం లేదు, దుఃఖం లేదు. సంతోషం ఎక్కడ వస్తుంది చెప్పండి? ఎక్కడ వస్తుంది సంతోషం? కాళ్ళకాయ చేతులకే, మనసుకు వస్తుంది. దుఃఖం ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? మనసు వస్తుంది. మనకి ఏదైనా సంతోషకరం ఉండి పొంగిపోతానంటే, దుఃఖకరం డిప్రెషన్ లో వేస్తే, చివరికి పునర్జన్మలు పెరిగితే మనస్సు నశించదు కదా, మనస్సు పొంగిపోతుంది. ఏదైతే పోగొట్టుకోవాలో అది పెరిగిపోతా ఉంటుంది. అంటే కరెక్ట్ డయాగ్నోసిస్. కృష్ణుడు చెప్పేది ఏంటంటే కరెక్ట్ డయాగ్నోసిస్. మరి నాకు హైదరాబాద్ వెళ్లే ముందు కొంచెం ఈ కాళ్ళు దొరదలు పెట్టడం ప్రారంభించి పాలకలో డాక్టర్ గారు ఏం చేశారంటే ఏదో మందు రాయిచ్చారు, బిళ్ళలు మింగమన్నారు. ఆ బిళ్ళకి తగ్గట్టలేదు, ఆయించినటికి తగ్గట్టలేదు. చర్మన్ డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఉపనయనం చేయడానికి వచ్చారు. చర్మన్ డాక్టర్ గారు ఎవడు వాళ్ళ అబ్బాయి ఉపనయనం, మా అబ్బాయి ఉపనయనానికి రెండు చేయడానికి వచ్చారు. చెప్తే మరి కాళ్ళు కాళ్ళు చూపించాను, ఇలా కొంచెం ఇలాగ గోగుతున్నాడు, గోగుతండి ఎక్కడ గోగుతండి అక్కడ నలిపోస్తానని చెప్తాను. మీరు వెంటనే ఈ బిళ్ళలు మానేయండి, ఈ ఆయించుబెట్లు మానేయండి, అసలు లోపల బిళ్ళలు మింగొద్దు. మీకు అది రోగం కాదు, చర్మం పొడిగా ఉంది. పొడిగా అంటే పొడిగా ఉండటం వల్ల గోక్కుంటున్నారు. గోక్కుంటే గోక్కున్న చోట నిలబడతాను. అదే లోపల బిళ్ళలు వద్ది, ఇది డ్రై స్కిన్ అంటారు దీన్ని. నాలుగు రోజులు నేను మందులు రాయిస్తానని మందులు నా చేత కొనిపించడం కిందకి ఆవిడే కొట్లేకలు తెచ్చి నాలుగు రోజులు ఈ ఆయింట్మెంట్ రాయండి, తగ్గిపోతున్నట్టు తగ్గిపోయింది. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, మా అబ్బాయి ఉపనయనం చేయడానికి ఆవిడ వచ్చింది. నాకేమో కాళ్ళు దొరకలు పెడుతున్నాను, నేను చెప్పాను వాళ్ళ అబ్బాయి ఉపనయనానికి వెళ్ళకపోయాను. అంటే రోగ నిర్ధారణ చేయడం కూడా చాలా కష్టం. మీకు ఎందుకు చెప్తున్నారంటే ఎంత చదువుకున్నా ఆ రోగ నిర్ధారణ చాలా కష్టం. అయితే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే మొత్తం సృష్టిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఈ ఆరడుగుల శరీరంలో అన్ని రహస్యాలు ఉన్నాయి. మొత్తం సూర్యుడు చంద్రుడు ఖగోళం నక్షత్రాలు ఈ అన్నిటిలో ఎన్ని రహస్యాలు అయితే ఉన్నాయి ఈ భూమి మీద, ఒక్క మానవ శరీరంలో అన్ని రహస్యాలు ఉన్నాయి. అంటే రోగ నిర్ధారణ చేయడం కూడా చాలా కష్టం అందుకు చెప్తున్నారు. కృష్ణుడు ఏం చెప్పాడంటే ఆ వాసన ఎలా తొలగించుకోవాలి, ఆ వాసన ఎలా నశిస్తుంది. మనకి మన మనసులో అనేక రోగాలు ఉన్నాయి. మన మనసులో ఏ రోగానికి ఏ రకంగా ఆ రోగం ఎలా తగ్గుతుందో ప్రతి రోగానికి కరెక్ట్ డయాగ్నోసిస్ భగవద్గీతలో ఉంది. మన మనసులో అనేక బలహీనతలు ఉన్నాయని, కొన్ని బలహీనతలు శరీరంలో ఉండవు మనసులో ఉంటాయి. ఆ బలహీనతకు అపోజిషన్ పార్టీ పెట్టడం ఎలాగా, ఆ బలహీనత ఎలా నశిస్తుంది అది దాని తగిన ప్రిస్క్రిప్షన్ ఏదో ఒక శ్లోకంలో మీకు దొరుకుతుంది. మీకు ఏదో ఒక బలహీనత ఉందనుకోండి, ఆ బలహీనతకి సంబంధించిన మందు భగవద్గీతలో 700 శ్లోకాల్లో ఏదో శ్లోకంలో దొరుకుతుంది. భగవద్గీత చాలా చిన్న పుస్తకం, దాని కీర్తి గొప్పది. అంటే మీకు చదువు వచ్చినా రాకపోయినా అందరూ చిన్న చిన్న భగవద్గీతలు కొనుక్కుని అది పెద్ద భగవద్గీత టేబుల్ మీద పెట్టుకుని రోజు ఉదయం స్నానం తర్వాత నమస్కారం పెట్టుకున్నా సరిపోతుంది. అంచేతంటే భగవంతుడు ఏం చెప్పాడంటే ఈ భగవద్గీతలో చెప్పిన శాస్త్రాన్ని అనుసరించే నేను అన్ని లోకాలు పరిపాలిస్తున్నానని చెప్పాడు. నా కాన్స్టిట్యూషన్ ఏమన్నాడు, నేను ఏదో నాకు తోచినట్టు పరిపాలన చేయటం లేదు లోకాలని. ఈ భగవద్గీతలో చెప్పిన ఇది శాస్త్రం, ఇది శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించాలి, ఈ శాస్త్రాలకు అనుగుణంగా నేను లోకాలన్నీ పరిపాలిస్తున్నానని చెప్పాడు. అంచేత భగవద్గీత మనం బాగుపడాలంటే మీకు ఏదైనా సందేహాలు వస్తాయనుకోండి ఆధ్యాత్మికంగా అనుకోండి, లేకపోతే మీకు సాధనలో ఏదో సందేహాలు వస్తున్నాయి అనుకోండి, భగవద్గీతలో ఏదో శ్లోకం మీ సందేహానికి నివారణ చేస్తుంది, నివృత్తి చేస్తుంది. దాని వైభవం అటువంటిది. అంటే నువ్వు ఆసక్తి పెట్టుకోకుండా పని చెయ్యి, అనురాగం పెట్టుకోకుండా చెయ్యి, అప్పుడు నిర్మలం అవుతావు, నిశ్చలం అవుతావు. నువ్వు నిర్మలం అయ్యి కొలిది, నిశ్చలం అయ్యి కొలిది, నీకు ఆ జ్ఞాన గంగ దొరికేయగలది, ఆ శాంతి గంగ దొరికేయగలది. నీ వాసన ఒక్కో వాసన ఒక్కో వాసన నశిస్తుంది, ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి. నీ దేహానికి లోకానికి బంధించే వాసనలు ఒకటి తర్వాత ఒకటి నశిస్తాయి. అంతేకాదు ఎప్పుడైతే నీకు వాసన క్షయం అవుతానో, ఈ శరీరం ఉండగానే, ఈ శరీరం శ్మశానానికి వెళ్లకముందే, ఈ శరీరం కాలి బూడిద అవ్వకముందే, నీకు ఎప్పుడైతే వాసన క్షయం అయ్యిందో అప్పుడు జీవన్ముక్తి, ముక్తి పొందిన వాడు ఏ సుఖాన్ని అయితే పొందుతాడో అప్పుడు జీవి శరీరం ఉండగా కూడా అటువంటి సుఖాన్ని నువ్వు పొందవచ్చు. 100% హ్యాపీనెస్, 100% పీస్. ఇప్పుడు మన శరీరం ఏదో రోజున చనిపోతుంది, మన శరీరం ఏదో రోజున చనిపోతుంది. ఆ చనిపోయే రోజుకి 100 రూపాయలు శాంతిగా ఉన్నామనుకోండి, 100 రూపాయలు సుఖంగా ఉన్నామనుకోండి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, ఇంట్లో మన ఎవరో గౌరవం చేయటం లేదనుకోండి, ఎవరో గౌరవం చేయటం లేదని మన శాంతిని మనం పోగొట్టుకుంటే ఫెయిల్ అయిపోతాం.
మనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మన శరీరానికి సావు వచ్చే రోజుకి 100 రూపాయలు సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండగలిగితే వాడికి పునర్జన్మ లేదు. ఇంకేద వాడికి ఏడ్చే పని లేదు. ఏడుపు ఉంటే వాడు పునర్జన్మ వస్తుంది ఏడవటానికి. వాడికి ఏడుపు ఏం మిగలకపోతే వాడు నిర్వాణ సుఖాన్ని చూస్తాడు. మనం ఇప్పుడు ఈ జన్మలో కొంత ఏడ్చాం, కొంత ఏడుపు మిగిలిపోతాం. ఎవరు ఏడుస్తారు? మళ్ళీ ఇంకో శరీరానికి మళ్ళీ ఏడవమంటున్నాడు. మళ్ళీ అప్పుడు కొంత ఏడుపు మిగిలిపోతాడు. అప్పుడు ఇంకో శరీరానికి ఏడవమంటున్నాడు. ఇంక ఏడుపు అంతా ఖర్చు అయిపోయింది అనుకోండి, ఇంక శరీరం రావాల్సిన పని లేదు. శరీరం వచ్చిందంటే ఏడవటానికి. ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే రాగద్వేషాలు ఒకటి. ఏంటయ్యి రాగద్వేషాలు? మొన్న హైదరాబాద్ వెళ్తే ఎవరో పాట పాడారు, ఏటుగట్టి వంకరలుగా, ఏటుగట్టి వంకర వంకరలు వంకరలుగా ఉన్నా నీరు వంకరగా ఉంటుందా అని. ఏటుగట్టు వంకరలుగా వంకరలుగా ఉన్నా నీరు కూడా వంకరలుగా ఉంటుందా అని. దాని అర్థం ఏంటంటే మీ దేహం వేరుగా ఉండొచ్చు, నా దేహం వేరుగా ఉండొచ్చు, మీ గుణాలు వేరుగా వచ్చు, నా గుణాలు వేరుగా ఉండొచ్చు, మీ రంగు వేరుగా ఉండొచ్చు, నా రంగు వేరుగా ఉండొచ్చు. ఏటిగట్లో ఎన్ని వంకరలు ఉన్నా నీరు మటుకు వంకరగా ఉండదు. మన దేహం ఎలా ఉన్నా, మన మనస్సు ఎలా ఉన్నా, మన గుణాలు ఎలా ఉన్నా, హృదయంలో ఉంటున్న పరమేశ్వరుడు వంకరలు లేకుండా ఉన్నాడని చెప్పుతాడు. ఏటిగట్టు ఎన్ని వంకరలుగా ఉన్నా నీరు కూడా వంకరగా ఉండినా ఎంత మంచివాళ్ళు ఏ పరమేశ్వరుడు ఉన్నాడో, చెడ్డవాళ్ళు కూడా ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. చెడ్డవాళ్ళ చెడ్డవాడు మనస్సు వంకరగా ఉంది, కానీ అక్కడ పరమేశ్వరుడు వంకరగా లేడు. అయితే మంచివాడికి చెడ్డవాడికి తేడా ఏంటంటే ఇతరులలోనూ పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ మంచివాడిలో ఉన్న పరమేశ్వరుడు వాడికి అనుభవంలోకి వస్తాడు, సుఖి అవుతాడు. చెడ్డవాడిలో పరమేశ్వరుడు అక్కడ కూడా ఉన్నాడు, వాడికి దొరకడు, వాడికి అందుబాటులో ఉండడు, వాడి చేతికి దొరకడు. అయితే వాడు ఆ జన్మకు ఆ జన్మకు దుఃఖం పాలవుతాడు, వాడు సుఖి అవ్వడు. కానీ అక్కడ కూడా ఈశ్వరుడు ఉన్నాడు. అయితే ఈశ్వరుడు తాలూకు ఎరుక ఆడుకుండదు అంటే ఆ జన్మకు ఆ జన్మ ప్రకృతిలో కూరుకుపోతాడు వాడు. చెడ్డవాళ్ళు ఉన్న ఈశ్వరుడు కూడా వంకరగా లేడు. మంచివాళ్ళు ఈశ్వరుడు ఎలా ఉన్నాడో చెడ్డవాళ్ళు ఈశ్వరుడు కూడా అలాగే ఉన్నాడు. ఇద్దరు సమానమే. ఏటుగట్టు ఎన్ని వంకరలుగా ఉన్నా నీరు కూడా వంకరగా ఉంటుందా? కాలాగట్టులో అనేక వంకరలు తిరిగితే కాలాగట్టులు అంటే నీరు వంకరగా ఉందని కాదు. అంచేత నీవు సాధువులతోటి సత్పురుషులతోటి అంటే సాధువులంటే అహంకార రహితుడు. నీకు అర్థం వచ్చిందా? అహంభావ రహితుడు. అహంకారం లేనివాడు చేసినా చెయ్యని వాడితో సమానం. వాడు మంచి చేసిన నేను మంచి చేశాన్ని వాడు అనుకో, చేసినా చెయ్యని వాడితో సమానం. అహంకార రహితుడు వ్యక్తి భావం లేనివాడు, వాడు చేసినా చేయని వాడితో సమానం. వాడు పుణ్యం ఉండదు, పాపం ఉండదు. వాడు పుణ్యం ఉండదు, పాపం ఉండదు. వాడు అహంకారంతో చేశాడు అనుకోండి, పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం ఎత్తుకెత్తు అనుభవించాలి. అహంకారంతో చేస్తే, వ్యక్తి భావంతో చేస్తే, దేహభావంతో కనుక చేస్తే నీకు అర్థమవుతుందా? అహంకార రహితని చేస్తే ఏది అంటదు. ఆ ద్వంద్వాలే అంటావు, ద్వైతమే అంటది. అసలు ఇప్పుడు మీ మనసు ఎక్కడికైనా కదులుతుందేమో చూడండి, మీ మనసు ఎక్కడికైనా వెళుతుందేమో చూడండి. భారత్ అంటాను, నా మనసు ఎక్కడికి వెళ్తాను, జ్ఞానం అయిపోయింది భారత్. ఈ మనస్సు ఎక్కడికైనా కదులుతాను చూసుకోండి, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కడైతే ఇష్టం ఉందో అక్కడికైనా కదులుతుంది, ఎక్కడైతే అయిష్టం ఉందో అక్కడికైనా అడగదు. మనకి ఎక్కడైనా అయిష్టం ఉందనుకోండి, ఎవరి మీద అయిష్టం ఉందనుకోండి, వెళితే మనస్సు అక్కడికి వెళదు. ఎవరి మీద ఇష్టం ఉందనుకోండి, వెళితే మనస్సు అక్కడికి వెళదు. ఇష్టం లేదు అనుకోండి, అయిష్టం లేదు అనుకోండి, మనస్సు కదలదు.
పూర్వం జిన్నూరులో రాజుగారు ఉండేవారు 50 ఏళ్ళకు పూర్వం. ఆయన కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటే ఇష్టం ఆయనకి, మిగతా పార్టీలు అంటే ఇష్టం ఉండదు ఆయన. ఎవరికైనా కాళ్ళు తిరిగి అంటాం అనుకోండి మనం, ఆడు ఏ పార్టీ అని అడుగుడు ఆయన. కాంగ్రెస్ పార్టీ వాడు తిరిగి అంటే బాధపడేవాడు, ఇంకా తెలుగుదేశం వాడుగా పర్లేదు బాగానే ఉందని వాడు. అయితే లేక అలవాటు ఆయనకి ఆ కాంగ్రెస్ పార్టీ వాడికి, ఆ కాంగ్రెస్ పార్టీ మీద అజ్ఞానం కలిగి అలా అనిపించింది అనమాట. ఎవరికైనా జబ్బు చేసింది అంటాం అనుకోండి, ఆడు ఏ పార్టీ వాడు అని వాడు. కాంగ్రెస్ వాడంటే బాధపడేవాడు, తెలుగుదేశం వాడు అంటే బాధ చిహ్న అయితే ఇబ్బంది లేదు అంటారు వాడు. అంటే రాగద్వేషాలు అంత బలీయమైన, మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఆలోచించండి, ఆ విషయం వదిలేయండి, ఇప్పుడు రాజుగారి మాట వదిలేయండి, మీరు రాజుగారి మాట వదిలేయండి అంటే రాగద్వేషాలు ఎంత బలి, ఆ పార్టీతో అటాచ్మెంట్ ఎలా ఉంటుందో అందుకే చెప్పారండి. అయితే ఈ వదిలేయండి, ఈ వదిలేయండి, ఈ మాట వదిలేయండి. ఇప్పుడు ఎక్కడ మనకి ఎక్కడ ఇష్టం లేదనుకోండి, ఎక్కడ ఇష్టం లేదనుకోండి, ఎక్కడ అటాచ్మెంట్ లేదనుకోండి, అలాగే ఎక్కడ అటాచ్మెంట్ లేదనుకోండి మనకి, అలాగని జలసీ కూడా లేదనుకోండి, అలాగని జలసీ కూడా లేదు, మనసు కదవలసిన పని లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోండి, మీకు ఎక్కడ ఇష్టం లేదనుకోండి, అయిష్టం కూడా లేదనుకోండి, మీ మనసు అలా చెదరదు, మీ మనసు చలించదు. అసలు గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో అంతరిక్షులంగా ఉంటుంది. మీ మనసు ఇప్పుడే కూర్చుని ఆలోచించి ముగింపున్నాడు చెప్పండి, మనసు కదిలిందే అక్కడ ఇష్టం అని ఉంటుంది, అది ఇష్టం అని ఉంటుంది. అదే గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళి చూసినా, ఏముంది ఈ లోకంలో చూడటానికి రాగద్వేషాలు తప్పించాలి. ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏముంది ఈ లోకంలో రాగద్వేషాలు తప్పించి ఏమి లేదు ఈ లోకంలో. మీరు ఎవరింటికెళ్ళి చూడండి, లైక్ సూట్ ఇది, లైక్ సూట్ లైక్ సూట్ ఇది, నలుగురు అక్క చెల్లెళ్ళు ఉంటే నాలుగు పార్టీలు ఉంటాయి అక్కడ. వాళ్ళకి ఎక్కువ పెట్టారని, వీళ్ళకి తక్కువ పెట్టారని ఏదో రాజు. ఏ దేశమేళ్ళు చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏముంది ఈ లోకంలో చూడటం రాగద్వేషాలు తప్పించి ఏమి లేవాడు. ఇదంతా భగవంతుడు సొత్తు, ఇదంతా భగవంతుడు సొత్తు. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, అంటే పూర్వం పెద్ద పెద్ద కవులు ఉన్నారు, వాళ్ళందరూ ఇది వదిలేసాం, అది వదిలేసాం, అది త్యాగం చేశాం, ఇది త్యాగం చేశారని రాశారు, మీ కవిత్వంలో ఎక్కడ ఇది వదిలేశాను, ఇది త్యాగం చేశానని రాయలేదంటే, నాదంటే సృష్టిలో ఏదైనా ఉంటే త్యాగం చేశాను రాదు, నాదంటే ఏమి లేదు కదా. పూర్వం కవులు ఇది త్యాగం చేశాం, ఇది వదిలేశాం అని చాలా మంది కవులు రాశారు, మీ కవిత్వంలో ఎక్కడైనా త్యాగం చేశాం, ఇది వదిలేశామని రాయలేదంటున్నారు. నాదంటే ఉంటే ఇప్పుడు అది త్యాగం చేశానని చెబుతుంది, నాదంటే ఈశ్వరుడిది. అసలు ఐశ్వర్య శబ్దం ఈశ్వరుని నుంచి వచ్చు. నువ్వు అన్నం తిను, నువ్వు అన్నం తిను, అది నీదని తినకు, పరమేశ్వరుడని తిను. అది పరమేశ్వరుడికి అర్పించకుండా అది పరమేశ్వరుడు కాదు నాదని తింటే నువ్వు దొంగతోడు సమానం. ప్రపంచంలో మొత్తం సొత్తంతో స్వామిదే. సొత్తంతో ఎవరిది? స్వామిదే. స్వామి అంటే ప్రభువు, సొత్తి గలవాడు స్వామి, ఆయనే వెంకటేశ్వర స్వామి. సొత్తి గలవాడిని ఏమంటారు? స్వామి అంటారు. ఈ ప్రపంచ సృష్టి అంతా ఆయనదే, సృష్టి అంతా కూడా ఆయనది. మన మన అహంకారం కొద్ది మంద అనుకుంటున్నాం, మన ప్రారంభవశాత్తు మనకు కొంత కేటాయించారు, ఆ కేటాయించింది కూడా ఆయనదే, ఆయనదే మనకి ఇచ్చాడు, మన ప్రారంభాన్ని అనుసరించింది, ఆయన ఇచ్చిందే మనం అనుభవిస్తున్నాం. ఇది ఆయనదనుకునే మనం తినే అన్నం కూడా మన సొంతం కాదు, ఆయనదనుకునే మనం తినాలి, అప్పుడు ఇది ప్రసాదం అవుతుంది. ఇందులో మన సొంతం అంటూ ఏమి లేదు, అంతా ఈశ్వరుడు. ఈ గాలి నిప్పు నీరే నీయా? గాలి ఎవరిది? నీదే. నిప్పు ఎవరిది? నీదే. నీరేది? ఆకాశం నీదే. అంతా పరమేశ్వరుడే. నువ్వు పీల్చుకునే గాలి నీ సొంతం, ఈ పంచభూతాలు నీ సొంతం. అందుకే గాలి పీల్చుకుంటున్నారు కదా, మీ సొంతం అది, మీరు ఎవరు సంపాదించారు అది? తను స్వామి, పంచభూతాలు సూర్యుడు చంద్రుడు జీవుడు అన్ని రూపాల్లో ఉన్నవాడు ఈశ్వరుడే, విశ్వరూపంలో ఉన్నవాడు ఈశ్వరుడే. అది ఉపదేశాలలో వస్తుంది కదా అష్టరూపంలో ఉన్నాడని వస్తుంది కదా. అష్టరూపాలు ఎవరు? పంచభూతాలు సూర్యుడు చంద్రుడు జీవుడు. అంటే ఈ లోక రూపంలో ఉన్న కూడా ఈశ్వరుడే. కొంతమంది భౌతిక వేరనుకుంటారు, ఆధ్యాత్మిక వేరనుకుంటారు. కాదు, భౌతిక వేరనుకుంటారు, ఆధ్యాత్మిక వేరనుకుంటారు, అది కాదు. ఇది కూడా మన కళ్ళ మన చేత చూడబడుతున్న ప్రపంచం కూడా ఈశ్వరుడే. అయితే ట్రైనింగ్ కోసం మనం వచ్చామని గుర్తుపెట్టుకోవాలి. నాకు దయ్యుంది, నాకు దయ్యుందని అనుకుంటా ఉన్న ఏ భగవద్గీత చదివి నీకు అర్థమవుతుంది? కనీసం నువ్వు భౌతికంగా ఏమి విడిచిపెట్టలేకపోయినా ఎవడైనా బాధపడేవాడిని చూసి అయ్యా అనుకో నువ్వు అనుకో, కానీ దయ్యుంది దయ్యుంది అనుకుంటావు. దయ్యుందని అనుకుంటే కాదు, దాన్ని ప్రాక్టీస్ చేయి. దాన్ని ఏం చేయాలి? అది కర్మ యోగము. నువ్వు ధ్యానం చెయ్యాలి చెయ్యాలనుకోవటం కాదు, అనుకోవటం వేరు చేయటం వేరు. చెయ్యి, అది ప్రాక్టీస్ చెయ్యి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని ప్రాక్టీస్ చెయ్యి, అది కర్మయోగము. కర్మని యోగంగా చెయ్యి, నీకప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. మీ జీవితం ఏంటి? నా జీవితం ఏమో కథకాపారం పంచాధిపతి ప్రేషంత్ గారి జీవితం, మీ జీవితం, నా అందరి జీవితాలు, ఈ లోకం యొక్క పోకడ, ఈ లోకం యొక్క పోకడ అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తాయి. ఈశ్వరుని కాదని మనం ఏం చేయలేము. అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. ఇదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుందని మనం మనకు అనుభవానికి కనుక వస్తే మీకు ఇంకే విషయంలోనే అశాంతి ఉండదు. జరిగేదంతా ఈశ్వర సంకల్పమే, జరిగేదంతా జరగబోయేది ఈశ్వర సంకల్పమే. మనం పుట్టక ముందు కూడా సృష్టి ఉంది, అప్పుడు కూడా జీవకోటి ఉంది. ఆ జీవకోటి కూడా ఎవరి సంకల్పం నడిచింది? అది కూడా ఈశ్వర సంకల్పమే. జరిగింది ఈశ్వర సంకల్పం, జరుగుతున్నది ఈశ్వర సంకల్పం, జరగబోయేది ఈశ్వర సంకల్పం. ఊరికే తేడాల నామరూపాలే, ఉన్నదే ఈశ్వరుడు అని నీకు అర్థమైతే నీకు అశాంతి ఇప్పుడే నశిస్తుంది. సాధనతో నిమిత్తం లేకుండా నీకు ఆ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ కనుకుంటే, అవగాహన కనుకుంటే ఇప్పుడే నశిస్తుంది మీకు దుఃఖం అంతా కూడా. ఊరికే మీలో మీరు గాలి మేళ్ళ కట్టుకుని నాకు ఆ మంచి గుణాలున్నాయి ఈ మంచి గుణాలంటే నమ్మకండి, మీ మనసును మీరు నమ్మొద్దు. ప్రాక్టీస్ చేస్తే మీరు ఫెయిల్ అయిపోతారు. అంటే ప్రాక్టీస్ చేయగా అంతా ఏదో గొప్పవాడు అయిపోయాం, కృష్ణుని కంటే అల్లా కంటే నేనే గొప్పవాడు అనుకుంటే మీకెవడు చెప్తాడు? ప్రాక్టీస్ చేస్తే మీరు ఫెయిల్ అయిపోతారు. అప్పుడు తెలుస్తుంది అల్లా కంటే తక్కువ వాళ్ళని సంగతి మీకు తెలుస్తుంది. ఏమి ప్రాక్టీస్ చేయటం లేదు కాబట్టి అల్లా కంటే మనం మీరే పెద్దవాళ్ళకి కనిపిస్తున్నారు. అది భగవద్గీతలో అనేక వాక్యాలు, ఒక్క వాక్యాన్ని ప్రాక్టీస్ మొదలు పెడితే అప్పుడు తెలుస్తుంది అందులో ఇబ్బంది ఏంటో. అంటే మీ ఏది భోజనం కాదు కూడా అది మీకు సొంతం అని తినకండి. అది ఎవరిది? ఆ ఈశ్వరుడి సొత్తు ఆయిందే. అది ఆయింది అనుకుని మీరు తినండి, మీరు వాడుకోండి. అది నేను చెప్పి సొత్తు ఆయిందే. మీరు ఉంటే భోజనం ఆయిందే, తినేది మీరు. లోపల జఠరాగ్ని రూపంలో ఉన్నవాడు కూడా ఆయనే, జఠరాగ్ని రూపంలో ఉన్నవాడు కూడా ఆయనే, అన్ని ఆయనే. అన్నం అయినా కంచం అయినా చెంచా అయినా గరిట అయినా తినేవాడైనా పెట్టేవాడైనా అంతా ఆయనే. ఆయన సంకల్పానికి విరుద్ధంగా సృష్టిలో ఏదీ జరగదు. ఏం చదివి విశ్వరూపంలో ఉన్నవాడు, ఈ సృష్టి రూపంలో ఉన్నవాడు కూడా ఆయనే. మీకు ఏదైనా పదం వచ్చిందనుకోండి అది నిజం అనుకోండి, టెంపర్. అదేంటది? టెంపర్. శరీరమే టెంపరర్. మీకు ఏదైనా లాభం వచ్చింది అనుకోండి అది టెంపరరీ, నష్టం వచ్చింది అనుకోండి అది టెంపరరీ, గౌరవం వచ్చింది అనుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ ఇన్ దిస్ వరల్డ్. ప్రతిదీ తాత్కాలికమే, ఎవ్రీథింగ్. ఇక్కడ చెప్తున్నారు నదుల కంటే ప్రతిమల కంటే కూడా, నదుల కంటే నదుల్లో స్నానాల కంటే, ఎక్కడో గుళ్ళలోకి వెళ్ళి పూజ చేయించడం అన్ని మంచియే. గుళ్ళలోకి వెళ్ళి పూజ చేయించడం కంటే ఇవన్నీ కూడా మహర్షులతో సహవాసం, మహాత్ములతో సహవాసం, యోగులతో సహవాసం, నేను పవిత్రం చేయడానికి వీటితోటి నదులకి స్నానం చేయొచ్చు, శివుడికి అభిషేకం చేయొచ్చు, విష్ణువుకి అలంకారం చేయొచ్చు, సూర్యుడికి నమస్కారం చేయొచ్చు, గణపతి దగ్గర గుంజులు చేయించి లంపకాలు వాయించుకోవచ్చు. ఇవన్నీ చేసి ఇవన్నీ చేసినా దేవతలకు ఏ దేవతకు ఏ ప్రీతో అవన్నీ చేసినప్పటికీ నువ్వు కానీ ఎంతో కొంత వాటి వల్ల నువ్వు పవిత్రుడైనప్పటికీ మహాత్ముల యొక్క దర్శనం, మహర్షుల యొక్క దర్శనం, యోగుల యొక్క దర్శనం అంటే నువ్వు గుళ్ళో చేసిన పూజ, నదిలో చేసిన స్నానం, ఇవన్నింటి కంటే మహర్షులతో సహవాసం, మహాత్ములతో సహవాసం, యోగులతో సహవాసం వల్ల నువ్వు ఎంతో అత్యంత పవిత్రుడు అవుతావు, పరమ పవిత్రుడు అవుతావు. అంటే వేగంగా నువ్వు పవిత్రుడయ్యే అవకాశం ఉంటుంది హోలీ కంపెనీ వల్ల. ప్రపంచానికి దగ్గర అయిపోతుందంటే భగవంతుడికి దూరం అవుతాం, అర్థమవుతుంది. భగవంతుడికి దగ్గర అవుతాంటే ప్రపంచానికి దూరం అవుతాం. తర్వాత ఇంకోటి నీకు జ్ఞాపకం ఉంచుకుని భగవద్ అనుభవం పొందాక తెలుస్తుంది ఈ సృష్టి రూపంలో ఉన్నది కూడా భగవంతుడే. మనకి భగవద్ అనుభవం పొందకప్పుడు తెలియదు. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే లోకం వేరు, నేను వేరు, దేహం ఉన్నానని నేను వేరు, లోకం వేరు, ఎక్కడో దేవుడు ఉన్నాడు అని ఇలా అనిపిస్తాను. ఇదంతా మనసు చేసే గాడిది. ఇదంతా ఏంటిది? మనసు చేసే గాడిది. ఇదంతా మనసు కల్పితమే. మొత్తం అంతా మనో కల్పితమే. ఇష్టాలు, అయిష్టాలు, బంధుత్వాలు, విరోధాలు, స్నేహాలు, పార్టీలు, అన్ని మనో కల్పితాలు. ఆ బ్రహ్మం తప్పించి అన్ని కూడా మనో కల్పితాలు. నీకు ఇప్పుడు ఏమనుకుంటావు? నేను వేరు, లోకం వేరు అనుకుంటున్నావు. నిజం కాదు, పరమాత్మడు నిజం కాదు. నీకు నీ మనస్సు బ్రహ్మముడు ఐక్యమయ్యాక, జీవుడు బ్రహ్మముడు ఐక్యమయ్యాక నీకు తెలుస్తుంది నేను వేరు, విశ్వం వేరనే విశ్వానికి నీకున్న భేద బుద్ధి నశిస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? లోకం వేరు, నేను వేరు అనుకుంటున్నాం, అనుకుంటున్నాం కదా. అది నిజం కాదు. అదే మన మనోకల్పితం. అదేంటది? మనోకల్పితం. ఆ ఎప్పుడైతే మనస్సు నశించిందో మనస్సు యొక్క కల్పితం కూడా నశిస్తుంది. దేహం వేరు, నేను వేరు, దేహం నేను వేరు, లోకం వేరు అనేటువంటి సపరేట్నెస్ పోయి నువ్వేదైతే పొందావో, ఏ బ్రహ్మనైతే పొందావో, నీ కల్పించినంత కూడా బ్రహ్మదే. నువ్వు వినేది బ్రహ్మం, నీ కళ్ళతో చూసేది బ్రహ్మం. బ్రహ్మం కంటే భిన్నంగా ఏది లేదన్న సంగతి నీకు బ్రహ్మం అనుభవంలోకి వచ్చాక వస్తుంది. నువ్వు బ్రహ్మమును పొందాకే తెలుస్తుంది ఈ లోకం కూడా బ్రహ్మంకు భిన్నంగా లేదని. ఇప్పుడు చావుకి, ఇప్పుడు మరణానికి, జీవించడానికి, మరణించడానికి ఎప్పుడైతే నీకు బ్రాహ్మణస్థితి కలిగిందో, ఎప్పుడైతే అప్పుడు జీవించడానికి మరణించడానికి మధ్య భేదం నశిస్తుంది. అది చెటారు కొమ్మ. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు ఉన్నాం అనుకుంటున్నాం, చనిపోయాక ఉండాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమనుకుంటున్నాం? ఉన్నాం అనుకుంటున్నాం, చనిపోయాక ఉండం అనుకుంటున్నాం కదా. కానీ బ్రాహ్మణస్థితి పొందిన వాడికి శరీరం ఉందా, శరీరం పోయిందా, లోకం ఉందా, లోకం లేదా, అది కాదు. నీకు అర్థమవుతుందా? ఆడికి చావుకి జీవితానికి మధ్యన భేదం నశిస్తుంది. ఎవరికి? ఒక బ్రాహ్మణస్థితి పొందిన వాడికి. వాటికి ఎవడైతే బ్రాహ్మణస్థితి పొందలేదో వాడికి దేహాభిమానంగా ఉంటాడు. వాడు ఎలా ఉంటాడు? దేహాభిమాని ప్రతి వాడికి కూడా ఆ దేహాభిమానే జీవుడు. ఆ దేహాభిమానే అది జీవుడికి. ఎవడు దేహం ఉంటే వాడికి ఇష్టం. ఆ దేహాభిమానే జీవుడు. ఆడి దేహాభిమాని ప్రతి వాడు ఏమనుకుంటాడంటే, దేహం ఉంటే నేను ఉంటాను, దేహం పోతే నేను పోతాను, నేను పోతాననేటువంటి భయం వల్ల చావు వచ్చేవాడు ప్రతి వాడు ఏడుస్తాడు. వాడు ఉంటాడు కానీ ఉండవనే భయం వల్ల వాడు ఏడుస్తాడు. దేహాభిమాని ప్రతి వాడు జీవుడే. మనకి దేహాభిమానం ఉందా లేదా, వాడు జీవుడే. జీవుడు శరీరం ఉన్నప్పుడు ఉన్నాననుకుంటాడు, శరీరం పోయాక పోతాననుకుంటాడు. అనుకుంటున్నాడు అలాంటి జీవలక్షణాలు. ఈ జీవలక్షణాలు పోతేనే కాని వాడికి బ్రాహ్మణస్థితి కలగదు. బ్రాహ్మణస్థితి కలిగిన వాడికి జీవితానికి చావుకు మధ్య భేదం నశిస్తుంది. అది చెటారి కొమ్మ. అది లాస్ట్ వర్డ్, ఫైనల్ వర్డ్, అది అల్టిమేట్ రియాలిటీ.
అంటే ఆల్వేజ్ రిమెంబర్ గాడ్, ఆల్వేజ్ రిమెంబర్ గాడ్. అంటే మనం భగవంతుడు ఒక శరీరానికి ఒక పని, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు ఏదో ఒక ఒక పని కేటాయించాడు భగవంతుడు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారికి ఓ పని కేటాయించాడు, మీకు ఓ పని కేటాయించాడు, డాక్టర్లకి ఓ పని కేటాయించాడు భగవంతుడు, ఇంజనీర్లకి ఓ పని కేటాయించాడు. అలాగే మన శరీరానికి ఏ పని అయితే కేటాయించాడో, అంటే మనం చేయవలసిన పని మన శరీరం అంటే మన పరిధిలో మనకి ఏ పని అయితే భగవంతుడు కేటాయించాడో ఆ పని హృదయపూర్వకంగా నిండు మనసుతో అయిష్టం లేకుండా ఇష్టంగా కనుక చేస్తే అప్పుడు ధర్మం మనం రక్షిస్తుంది. ఎవరికైతే ధర్మం అనేది గౌరవం ఉంటుందో, ఎవడైతే ధర్మాన్ని కాపాడుతున్నాడో వాడినే ధర్మం రక్షిస్తుంది. ధర్మం ఎందు గౌరవం లేని వాడు ధర్మం రక్షించదు. ధర్మం ఎందు గౌరవం ఉన్న వాడిని ధర్మం రక్షిస్తుంది, కానీ ధర్మం ఎందు గౌరవం లేని వాడిని ధర్మం రక్షించదు. అలాగే కర్ణుడు ఆ రథం విరిగిపోయినప్పుడు మళ్ళీ దానికి అప్పుడు రథం విరిగిపోయింది, వాడు అలా ఉండగా వాడిని చంపేయమంటాడు కృష్ణుడు అర్జునుడు, అలాగే కర్ణుడిని ఆ రథం బాగు చేసుకుంటున్నాడు వాడు కర్ణుడు, చంపే అన్నాడు. చంపేస్తే అప్పుడు కర్ణుడు చెప్పాడు, అప్పుడు ధర్మశాస్త్రం గురించి చెప్పాడు ఎవరు, కర్ణుడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడు ధర్మస్వరూపుడే. కృష్ణుడెవడు అప్పుడు ఏం చెప్పాడంటే, నువ్వు నోటితో ధర్మం గురించి చెబుతున్నావు, నీకు అసలు ధర్మం ఎందుకు గౌరవం ఉండాలి. ద్రౌపది నిండు సభలో వస్త్రాలు వలిచేటప్పుడు తప్పని ఎప్పుడైనా చెప్పేవారు, అభిమన్యుని అన్యాయంగా చంపినప్పుడు తప్పని ఎప్పుడైనా చెప్పేవారు. చాలా క్రూరంగా పాండవులను అగౌరవపరిచారు కౌరవులు, అప్పుడు ధర్మ విరుద్ధం తప్పని ఎప్పుడైతే చెప్పేవారు. అన్యాయం కౌరవులు చేసిన అన్యాయం పనులకి నువ్వు సిద్ధమయ్యావు, నీకు ధర్మం ఎందుకు గౌరవం లేదు. ద్రౌపది యొక్క మానాన్ని ఏమైనా కాపాడేవా? కొన్ని ఇండి సభలో కౌరవులు చేసేది కనీసం పొరపాటు అని చెప్పావు, నువ్వు చేసే అన్ని అధర్మ కార్యాలే. పాండవులు ఎటు చేయొచ్చమంటే అటు చేయొచ్చటం, ఎవడు కౌరవులు, కౌరవ ధర్మ ఆ దుర్యోధనుడు రారాజు ఆడి నీకేదో కొంత రాజ్యం పడేశాడు మేతకి, ఆ రాజకాక్షుడు ఆ దుర్యోధనుడు ఏ మాట పలికితే ఆ మాట పలుకుతున్నావు. ఏదో ఒక రాజ్యం ఇచ్చేశాడు వీడికి, ఈయన కూడా రాజకీయం చేయడం కోసం కర్ణుడికి ఏదో ఇచ్చాడు అని చెప్పి ఇప్పుడు నువ్వేం చెబుతున్నావు, నీకు ధర్మం ఎందు గౌరవం లేదు, ధర్మాన్ని నువ్వు ఆచరించలేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నీకు ధర్మం గురించి ఆలోచించే ధర్మం గురించి మాట్లాడే హక్కేమీ లేదు. నీకు ధర్మం ఎందు గౌరవం ఉంటే నువ్వు ధర్మం ఎందు ఆచరిస్తాంటే అర్జునుడు అవడం నేనేవండి, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అర్జునుడు అవడం నేనేవండి, నువ్వు ధర్మాన్ని ఆచరించి ఉంటే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఆడికి ధర్మం ఎందు గౌరవం లేదు, ఆడు ఎప్పుడు ధర్మాన్ని ఆచరించలేదు, అర్జున కొట్టేన్నాడు అంతే. నువ్వు చెప్పేది రైతే, ఇది ధర్మం అంటున్నావు, నీకు అసలు ధర్మం మీద గౌరవం ఉందా? ధర్మాన్ని ఎప్పుడైనా ఆచరించావా? ధర్మం కుంటి కాళ్ళతో నడుస్తుంటే కాళ్ళని ఎప్పుడైనా సరి చేయడానికి నువ్వు చూసావా? ఇప్పుడు అందరి విషయంలో మీరు అధర్మంగా ప్రవర్తించి మీ సొంత విషయం వచ్చేవాడికి ధర్మం అంటే అర్థమేట? ఆ మాటకి అందరి విషయంలో మీరు అధర్మంగా ప్రవర్తించడం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం, మీ సొంత విషయం దగ్గరికి వచ్చేవాడికి ధర్మం న్యాయం అంటే అది ఎలా కూరుతుంది? అది అక్కడ కృష్ణుడు చెప్పింది. ఒకటి మరిచిపోకండి, ఈ కోరం అవతారం ఈశ్వరుడు పరమేశ్వరుడు నారాయణ కోరం అవతారం అన్న అక్కడ దర్శనం చేసుకోకుండా ఎవరు వెళ్ళొద్దు. అంటే దర్శనం వల్ల కూడా మనం పునీతులు అవుతాం, పవిత్రులు అవుతాం. కొంతమంది దగ్గరికి వెళితే వాళ్ళు మాట్లాడక్కర్లేదు, వాళ్ళు దర్శనం చేసేస్తే కుమారస్వామికి ఒక పేరు ఉంది, వాడు దర్శన ప్రియుడు. విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, వినాయకుడు గుంజీలు ప్రియుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు గుంజీలు తీసి లంపకాలు వాయించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి దర్శన ప్రియుడు. కొంతమంది అయితే మనం ఏం పట్టుకెళ్ళక్కడ వాళ్ళ మనం చూసి చూడటానికి మనం చూసి వెళ్ళారు కదా అనుకుంటే అక్కడితో వాళ్ళు సాటిస్ఫై. అలాగా భగవంతుని దర్శించి వెళ్తాం మనం, చేతిలో ఆకు లేకపోవచ్చు, నీళ్ళు లేకపోవచ్చు, ఉడికే భగవంతుని అలాగా దర్శించుకుని రావటం కూడా పవిత్రులు అవుతాం, పునీతులు అవుతాం, సద్బుద్ధి కలుగుతుంది. ఏంటది సద్బుద్ధి కలుగుతుంది? అది జీవితంలో నేర్చుకోవాల్సిన రెండు విషయాలు. మనస్సుతోటి భగవంతుని స్మరించుకుంటూ ఉండాలి, మనస్సుతోటి భగవంతుని. ఈ రెండు విషయాలు, ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. మనస్సుతోటి భగవంతుని స్మరించుకుంటాడు, చేతులతోటి మంచి పనులు చేస్తూ ఉండాలి. చేతులతోటి మంచి పనులు చేస్తూ ఉండాలి, మనస్సుతోటి భగవంతుని స్మరించుకుంటా అంటే పవిత్రులు అవుతాం. మన పవిత్రత ఎప్పటికైనా బ్రహ్మజ్ఞానానికి, బ్రాహ్మణ స్థితిని పొందడానికి దారి చూపిస్తుంది, సత్వగుణాన్ని పెంచుతుంది. మీరు ఈ గీతా జ్ఞాన యజ్ఞాన్ని జయప్రదం చేయడానికి ఈ టీటీడి వారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాన్ని, కార్యక్రమాన్ని, యజ్ఞాన్ని, ఈ పండగని మీరందరూ వచ్చి ఇక్కడికి వచ్చి జయప్రదం చేసినందుకు ఈ కమిటీ వారి తరఫున, ఈ టీటీడీ కమిటీ వారి తరఫున, ఇక్కడ కార్యకర్తలు పెదకాపారంలో ఈ టీటీడీ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న కార్యకర్తల తరఫున మీరు వచ్చి ఈ సభను జయప్రదం చేసినందుకు మీకు అందరికీ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.